జీవితానికి దేవుని యొక్క అవసరత ఏంటి అన్న విషయాలు మనం నేర్చుకుంటున్నాం. దేవుని దగ్గరికి ఎందుకు వచ్చారు అని అంటే, దేవుడు మనకి ఏమి ఇస్తాడో ఏం కావాలో తెలిసిపోయి ఆ దేవుళ్ళు ఆడుకోవడానికే దేవుని దగ్గరికి వచ్చాం. కానీ నిజముగా వ్యక్తిగత జీవితానికి రక్షణ మాత్రమే అనుకునేటువంటి దేవుడు రక్షణతో పాటుగా నీకు ఇచ్చేటువంటి అనేక అంశాలను బైబిల్లో నుంచి మనం చూస్తూ వచ్చాం. మొదటిగా ఆయన మనల్ని హెబ్రీ పత్రిక 7:25 ప్రకారం మనల్ని రక్షించడానికి, యూదా పత్రిక 24:10 ప్రకారం తోట్రిల్లకుండా నిన్ను కాపాడడానికి, దానియేలు 3:17 ప్రకారం మనల్ని తప్పించి విడిపించడానికి, 4:37 దానియేలు ప్రకారం ఆయన కార్యాలు నిత్యమైన నమ్మకమైనవి, న్యాయమైనవి, సత్యమైనవి అనే విషయాలు మనకు చూపించడానికి, అంటే ఏ నెగిటివ్ థింగ్స్ జరిగినా కూడా వాటి వెనక దేవుడు ఏమై ఉన్నాడో చూపిస్తాడు. అందును బట్టి అలాగే మత్తయి సువార్త 10:38 ప్రకారం ఆత్మను దేహమును కూడా నాశనం చేయగలిగిన వాడని, రోమా పత్రిక 11:23 ప్రకారం స్వాభావికమైన ఒలీవకు మనల్ని అంటు కట్టగలిగిన వాడని, రోమా 14:4 ప్రకారం దేవుడు తన ఎదుట నిలవబెట్టడానికి మనకి శక్తి కలిగిన వాడని, 2 కొరింథీయులు 9:8 ప్రకారం సమస్త కృపను ఆయన విస్తరింప చేయగలడని, ఎఫెసీ 3:20 ప్రకారం ఊహించు వాటి కంటే అత్యధికముగా దేవుడు ఇవ్వగలిగిన వాడని, ఫిలిప్పీ పత్రిక 3:21 ప్రకారం ఆయన చెప్పండి, ఫిలిప్పీ 3:21 మనం ముగించుకున్న వాక్యం అదే కదా, సమస్తమును తనకు లోపరచగలిగిన శక్తిని బట్టి మన శరీరాన్ని దీని శరీరాన్ని కెలమార్చేస్తాడైనా మహిమ కలిగిన శరీరంగా ఆయన దాన్ని మలచడానికి శక్తి కలిగిన వాడని మనం నేర్చుకున్నాం. ఈరోజు దైవత్వపు సంగతులు క్రైస్తవ విశ్వాసానికి తెలిసినవి ఏంటి అని అంటే, ప్రార్థన చేస్తే దేవుడు బాగా ఇస్తాడు, ప్రార్థన చేసుకో, ప్రార్థన చేయించుకుంటే దేవుడు నీకు లేదు అది ఇచ్చేస్తాడు, ప్రార్థన చేయించుకో, ప్రార్థన చేస్తే విడిపిస్తాడు, ప్రార్థన చేస్తే దీవిస్తాడు, ప్రార్థన చేస్తే స్వస్థిస్తాడు, ప్రార్థన చేస్తే నేర్పించారు సంఘానికి. కానీ దేవుడు ఏమై ఉన్నాడు అనే విషయం నీకు అర్థమైతే తప్ప ప్రార్థన చేస్తే అది ఇస్తాడు లేదన్నది నీకు అర్థమవుతుంది. సో దైవత్వపు లక్షణాలను తెలుసుకోవటానికి నీ విశ్వాస జీవితం నువ్వు ఎంత ప్రయాసపడడో ప్రపంచంలో ఎవరికీ తెలియని ఒకే ఒక విషయం క్రైస్తవుడికి మాత్రమే తెలిసేటట్లుగా దేవుడు తన వాక్యమును మనకిచ్చాడు. కాబట్టి వాక్యములో దేవుడు ఏమై ఉన్నాడో తెలుసుకుంటే తప్ప నువ్వు బైబిల్ని ప్రేమించలేవు, దేవుని మాటలు నమ్మలేవు, దేవుని కొరకు నీ విశ్వాసాన్ని ఆనందించలేవు. ఈ విషయాలను మనం అర్థం చేసుకోవటానికి అన్ని విషయాలను లోపలికి వెళ్ళి మనం దానిలో ప్రయత్నాలను నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి మరొక నేను ఇప్పుడు 10 విషయాలు మీతో చెప్పారు, 11 విషయం నేర్చుకుందాం. వచ్చే వారం నేను మళ్ళీ మిమ్మల్ని లేపి మాట్లాడమన్నప్పుడు ఈ 11 విషయాలను మీరు స్పష్టంగా మాట్లాడటానికి మీరు ఏం వింటున్నారో జాగ్రత్తగా తీసుకోండి. మీరు నిద్రపోతూ విన్నా నాకు అభ్యంతరం లేదు, మీరు చూసి కవి కొడతారా ఏం చేస్తారా ఇవి నాకు సంబంధం లేదు. ప్రతి వాక్యమును మీరు వినటానికి నిజంగా మీరు ప్రయాసపడితే అది మీ బ్రతుకును మారుస్తుంది, మీ జీవితాలను సంపూర్ణతలోకి నడిపిస్తాడు, ఆయన తొట్టిల్లకుండా ఆయన మహిమ కొరకు నువ్వు రేపు వెళ్ళాలంటే ఈ రోజు నీ జీవితంలో శరీరం అంతా వాక్యంగా మారాలి. అంతేకాని జ్ఞానంతో కంటతా పెట్టేసే విషయాలు కావు. అత తమ్ముడు చెప్తున్నట్టు నేను యథార్థం చెప్తున్నాను, నేను రాసుకోను, నేను చేసుకోను, నువ్వేం చేస్తావో నాకు అనవసరం. నువ్వు చేస్తున్నది నీ బ్రతుకులోకి దేవుని వాక్యం నువ్వు ఎంత విన్నావు, అంటే విని వినుమట్టు వారంగా ఉండి యాకోబు పత్రిక 1వ అధ్యాయం ప్రకారం చూడు అక్కడ ఏముందో, మనుషులు ఎలా ఉన్నారు ఇప్పుడు నీకు అర్థమవుతుంది. నీ బ్రతుకు అక్కడ రాశాడు, నీ గురించి బైబిల్ రాకమునిపే ఈ వచనం రాసి పెట్టాడు అంటే నీకు సిగ్గేయాలి. 23వ వచనం 22 యాకోబు 1:22 మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు ఏం చేసుకుంటున్నారు, వినేటట్లుగా ఉంటూ మోసం చేస్తున్నారు. మీరు వింటున్నారని నేను మాట్లాడుతున్నాను, వినేవారుగా ఉంటూ మోసగించుకున్నారంటే నాకెందుకు, ఎందుకు కరెంటు బిల్లు అనగా, అంటే ఆయన చెవి కలిగిన వాడు వినాలి అని 10 సార్లు చెప్పేటప్పుడు నీకు అర్థం అవ్వాలి, అమ్మా నేను దీనిలో చాలా జాగ్రత్తగా వినాలి ఇప్పుడు అని. వాక్య ప్రకారము ప్రవర్తించు వారయుండు, ఎవడైనా వాక్యం వినివాడయుండి దాని ప్రకారము ప్రవర్తించని వాడైతే ఇప్పుడు చచ్చుకొచ్చే ముందు అర్థంలో మీ మొఖాలు చూసుకుని వచ్చి మీలాగా ఉంటాడు అని ఉంది. పౌడర్ రాసుకున్నావా లేదా, తలదూకున్నావా లేదా, బటన్స్ ఉన్నాయా లేవా, అందంగా ఉన్నావా లేదా, సహజ ముఖాన్ని అర్థం చూసుకుని ఏమైంది, మళ్ళీ ఇంకో అర్థం కనపడగానే మళ్ళీ ఎత్తుతాం కరెక్ట్ గా ఉన్నావా లేదా అని మర్చిపోతూ ఉంటామట మన మురుకాన్ని. అదే బైబిల్ చెప్తుంది, జాగ్రత్త మరోసారి అలాంటి బలహీనతలకు గురి కాకుండా దేవుని వాక్యం వినడానికి వచ్చినప్పుడు కాస్త శ్రద్ధ పెట్టి వినడం జాగ్రత్తగా వినడం నేర్చుకోండి. చదువు రాలేదు ఆడు చెప్తున్నాడు అక్కడ, మీలా రాసుకోలేదాడు, ఇవి చెప్పేవి ఇవి చెప్పారు కదా అని ఆలోచించి మీరు రాయడం వచ్చిన వాళ్ళు శ్రద్ధగా రాసుకోవటం, దాని గురించినటువంటి వివరణ అడుగుతాం కాబట్టి రాసుకోవద్దు నోట్స్లు, అది నీ బతుకు ఉపయోగపడదు కాబట్టి రాసుకో. రండి నెక్స్ట్ ఇష్యూలోకి వెళ్దాం. 2 తిమోతి పత్రిక 12వ వచనం, 2 తిమోతి 1:12, 2 తిమోతి 1:12 తీసారమ్మా. 2 తిమోతి 1:12 ఆ హేతు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాని ఎరుగును గనుక సిగ్గుపడను, నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున ఆ దినం వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. ఏం చెప్తున్నాడు అసలు, ఎందుకు పౌలు ఈ విషయాన్ని తిమోతికి స్పష్టంగా చెప్తున్నాడో ఒకసారి ఆలోచించండి. ఏంటి దేవుని ఎదుట దేవుడు ఈ పని చేయగలడని చెప్తున్నాడు, ఏంటి ఆ పని చదవండి మళ్ళీ, అప్పుడు మీకు అర్థమవుద్ది. అంటే సువార్త ప్రకటిస్తూ చెప్తున్నాడు, ఈ శ్రమలను అనుభవించుతున్నాను కానీ నేను నమ్మిన వారిని ఎరుగుదును కాబట్టి నేను సిగ్గుపడు. నేను ఎవరైతే నాకు తెలుసో వాళ్ళ గురించి నేను ఈ పని చేస్తున్నాను కాబట్టి నేనేమి సిగ్గుపడను. యేసు నాకు చెప్పాడు సువార్త చేయమని, ఆ సువార్త చేయమన్నాడు కాబట్టి నేను వెళ్ళి సువార్త చేస్తాను. సువార్త చెప్పమనడానికి ఎవరి కోసం నువ్వు చెప్తున్నావు అని అడిగితే ఆయన ఎవరో నాకు తెలుసు, చెప్పమన్న వ్యక్తి ఎవరో నాకు తెలుసు, కాబట్టి నాకు ఏం వస్తుందిరా, ఎందుకురా చెప్పుకుంటున్నావు, హాస్టల్ ఇవన్నీ అవసరమా అని అడిగితే అవి నాకు అవసరమే, ఎందుకు నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున ఆ దినము వరకు ఆయన కాపాడగలడని. ఏంటి పౌలు దేవునికి అప్పగించేసుకున్నాడు, దేవుడు తనని కాపాడతాడని ఏ విషయంలో గ్యారంటీ చెప్తున్నాడు, ఏమర్థమైంది నీకు, వాట్ ఇస్ ద గ్యారంటీ, దేవుడు దీనిని నాకు ఆ రోజు వరకు కూడా నన్ను కాపాడతాడన్న విషయం నాకు తెలుస్తుంది, నేను ఆయనకు అప్పగించుకున్నాను అని చెప్తున్నాడు. ఏంటి ఆయన నీకు ఆ దినం వరకు కాపాడతాడన్న విషయం, తను దేని గురించి అప్పగించుకుంటాడు, ఇంకా సమస్తం అంటే ఏంటి, ఇంకా ఆ రోజు కూడా అంతములో కాపాడతాడని తెలుస్తుంది తనకి, తను చెప్తున్నాడు ప్రాణాన్ని కాపాడతాడన్న విషయం అర్థమైంది. ఏంటి ఆల్రెడీ అతను చెప్తున్నాడు ఎందుకు శ్రమ పడుతున్నావు అంటే, ఒరే ఈ శ్రమలేరా మరణం కాదురా, ప్రాణం పోదురా, దెబ్బలే ఈ నొప్పులే, ఏం అవ్వదు దీనివల్ల నాకేం ప్రాబ్లం కాదు, అంత ఆరు ఆయనకి నేను అప్పగించేసుకోవడం వల్ల ఆయన నన్ను అంత్య దినము వరకు నన్ను కాపాడతాడు దేవుడు అన్న విషయం అతను రూఢిగా నమ్ముతున్నాడంట, అంత కాన్ఫిడెంట్ గా నమ్ముతున్నాడంట. ఒక సిస్టర్ గారు వచ్చి చెప్తున్నారు, పాస్టర్ గారు ఎన్ని యాక్సిడెంట్లు అండి నా జీవితంలో, ఎన్ని దెబ్బలు అండి, విచిత్రమైన విషయం ఏంటంటే ఒక్కేమికి ఎప్పుడు ఎరగలేదండి, అన్ని తొక్కలేనండి, అని చెక్కుపోతమే ఎక్కడ చూసినా ఒళ్ళంత ఒక దెబ్బలే, ఒక్క ఎముకు కూడా ఆమె తిరగలేదు. ఇన్నాళ్ళు నువ్వు ఎలా ఎన్ని యాక్సిడెంట్ అయ్యాయి సుమారు అని అంటే 23 నీకు నిండా కలిపితే 23 యాక్సిడెంట్లా, ఎన్ని దెబ్బలు తిని ఏమమ్మా అని అంటే దేవుడు కాపాడేస్తాడండి. ఇప్పుడు అమ్మాయికి 23 కింద పడిపోయి డొర్లిపోయి బండి మీద నుంచి వెళ్ళిపోయి ఆటో మీద నుంచి వెళ్ళిపోయిందంట, ఒకసారి ఎన్నో రకాలుగా 23 అయిపోయిన తర్వాత నీ జీవితం ఏంటి అమ్మా అని అడిగాను, నీ గురేంటి నీ గమ్యం ఏంటి అని అడిగాను. అమ్మాయి ఏం చెప్తుందో తెలుసా, నెక్స్ట్ యాక్సిడెంట్ రెడీ అవగానే అన్న, నెక్స్ట్ ఏమైనా అయితే కూడా అన్నాడు. కానీ నీ జీవితంలో ఇన్ని శ్రమలు జరుగుతున్నప్పుడు నీ శరీరం మీద అంత దాడి జరుగుతున్నా దేవుడు నీ ఎముక ఇవ్వకుండా కాపాడుతున్నాడు అంటే, నీ హృదయంలో ఉన్నటువంటి ఆ నీ శరీరంలో ఉంచినటువంటి నీ ప్రాణంలో ఉంచిన దేవుని ఆత్మ నుంచి దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, అది కళ్ళు తెరవా, వినవా, అడగవా, ఆలోచించవా, నీ ప్రాణం గురించి దేవుని ఆలోచన ఏంటో, అంత్యం వరకు దేవుడు కాపాడగలడా అని నీ జీవితంలో నీ ప్రాణాన్ని దేవునికి అప్పగించుకుని నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది, ఏంటా పని, ఆయనను ప్రకటించడం. నీ ప్రాణాన్ని రక్షించాడు అని అంటే బేసిక్ కాన్సెప్ట్ టు సేవ్, నువ్వు రక్షించబడిన తరువాత ఇదేంటి శరీరం యాక్సిడెంట్ నుంచి కాపాడడం, ఏ రక్షణ, ఆత్మ యొక్క రక్షణ, శరీరం యొక్క రక్షణ, రక్షణలో ఎన్ని భాగాలు ఉన్నాయి, ఒక వ్యక్తి రక్షించబడటంలో ఏ విషయాలు ఉంటాయి? మీరు ఆలోచిస్తే శరీరమునకు రక్షణ. ఎందుకో తెలుసా? మీరు మిమ్మల్ని ఎవరైనా సరే చంపేశారనుకోండి, మీరు ఎక్కడుంటారు? నెక్స్ట్, క్రీస్తు కొరకు మిమ్మల్ని చంపేస్తే మీరు ఎక్కడుంటారు? ఎందుకు? మీ శరీరాన్ని ఆయన రక్షించారు. రెండు, ఆత్మలకు రక్షణ. మీరు నిండు వయసు వచ్చిన తర్వాత మీరు ప్రభువులో ఉండి చనిపోయారు అనుకోండి, క్రీస్తునందు మృతులైన వారు అప్పుడు ఎక్కడ ఉంటావు నువ్వు? పరలోకంలో. నీకు రెండు రకాల రక్షణలు ఉన్నాయి, ఒకటి శారీరక రక్షణ, రెండు ఆత్మరక్షణ. శరీరక రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేసినట్లయితే దేవుడు నీ శరీరాన్ని పునరుద్ధాన శక్తితో నింపలేడు. మళ్ళీ చెప్తున్నాను, ఫ్లష్ ని శరీరపు రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేస్తే పునరుద్ధానములు నువ్వు మళ్ళీ ఆత్మదేహం ధరించుకునేటప్పుడు అక్కడ శరీరం భూమి అప్పగించుకుంటుందా లేదా? అప్పుడు నువ్వు రాలేవు. ఏంటో తెలుసా శరీరానికి సరే నిర్లక్ష్యత అనంటే? ఈ శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచాలి. మొదటి కొరింథీ 3:17 ఏం చెప్తుంది? మీ శరీరము దేవుని యొక్క ఆలయమనియు దేవుని ఆత్మ నీలో నివసించున్నాడని మీరు ఎరుగరా. మీరు తెలుసుకోవాల్సిన విషయం, ఇప్పుడు ఈ శరీరం లోపల దేవుని ఆత్మ నివసించడానికి కావాల్సిన బయట ఫిజికల్ స్ట్రక్చర్ ఇది. ఇప్పుడు నేను దీన్ని రోజు సిగరెట్లు తాగుతున్నాను, ఏమవుద్ది శరీరం? రోజు మంతు తాగుతున్నాను, ఏమవుద్ది? రోజు టీలు తాగుతున్నాను, ఏమవుద్ది? ఏంటి మాట్లాడరా? ఏమో టీ తాగితే ఏమో కడుపులో అలసలు వస్తాయి, విపరీతంగా తాగుతూ ఉంటే శరీరంలో పడవుదా? పడవు. ఈ శరీరాన్ని తీసుకెళ్లి మలినమైన అపవిత్రమైన సంగతులకు అప్పగించుకుంటున్నాను. ముసలమ్మ ముచ్చట్లు, పోకిరి మాటలు, వీధిలో చాటింగ్లు, ఇంకేవో వచ్చాలు, వ్యవహారాలు, ఎట్లా అప్పుడేమవుతుంది? శరీరం అపవిత్రపరచబడుతుంది. కామ వికారమైన కోరికలకు నేను నడిపించబడుతున్నాను. అప్పుడు శరీరం ఏమవుద్ది? మనసు ఏమవుద్ది? అపవిత్రపరచబడుతుంది. ఇక్కడ నీ శరీరాన్ని నువ్వు పాడు చేస్తే నీ రక్షణ కోల్పోతావు. ఇది మొదటిది. రక్షణలో రెండు, శరీర రక్షణలో రెండు భాగాలు. మళ్ళీ రెండవ రక్షణ ఆరోగ్యం. ఏంటది ఆరోగ్యం? నాకు షుగర్ ఉంది, నేనేం చేయాలి? షుగర్ కి మందులు వేసుకోవాలి, ఫుడ్ కంట్రోల్ ఉండాలి, అవసరమైతే ఇంజెక్షన్లు వేసుకోవాలి, లేకపోతే ఇంకేం చేయాలో దానికి సంబంధించి. బీపీ ఉంది, ఏం చేయాలి? ఉప్పు తక్కువ తినాలి, రోజు ఉదయం ఒక మాత్ర వేసుకోవాలి, అరవకూడదు, కేకలేయకూడదు, కోపం తెచ్చుకోకూడదు. ఇవి చేయాల్సిన విషయం. ఇంకా నా శరీరానికి లోపల కొన్ని రకాల బలహీనతలు ఉన్నాయి. నాకు దేవుడే చూసుకుంటాడులేండి, నేను ఏ మందులు వేసుకోను, నాకు విశ్వాసం గొప్ప, వస్తే రానే పోతే పోనే, బతితే బతుకుతాను లేకపోతే చచ్చిపోతాను. ఇప్పుడు నువ్వు శరీరానికి మందులు వేసుకునే డబ్బులు నీకు ఇచ్చి, మందులు కొనుక్కోగలిగిన డబ్బులు ఇచ్చి, మందులు వైద్యం చేయగలిగిన డాక్టర్లు నీకు అందుబాటులో పెడితే నీ శరీరాన్ని నువ్వు రక్షించుకోవాలా వద్దా? అచ్చే నాకు అవసరం లేదు, నాకు అయితే ఎన్నాళ్ళు బతుకుతావు బ్రదర్, ఎన్నాళ్ళు బతుకుతావో అన్నది నీకు సంబంధించిన విషయం కాదు, దేవునికి దాని గ్రంథంలో రాయబడిన దినాలను బట్టి ఉండాలి. కాబట్టి బ్రతుకుతూ మన ఆశ లేకపోవటమే చనిపోవటం. కాబట్టి ఆశ కలిగి బ్రతికేవాడే దేవుని పక్షంగా నిలబడతాడు. నీ జీవితంలో నువ్వు ఆలోచించాల్సింది శరీరానికి కావాల్సిన ఆరోగ్యాన్ని రక్షించుకోవాలి. నువ్వే రక్షించుకోలేవద్దా? కాబట్టి నీ ఆ శరీరానికి కావలసిన ఆ నాశనానికి వెళ్లకుండా, అపవిత్రతలోకి వెళ్లకుండా దాన్ని కాచుకోవాలి. ఆత్మ యొక్క రక్షణ పునరుద్ధాన శక్తితో దేవుడు నిన్ను తీసుకుని వెళ్ళటానికి ఆత్మను సంపూర్ణంగా కాపాడుకోవాలి. ఇప్పుడు ఈ రెండు రక్షణలు దేవుని పక్షంగా నువ్వు పొందుకున్న తర్వాత, అంటే శరీరకమైన రక్షణ పొందుకున్న తర్వాత, దేవుడు నీ నుంచి ఏమి ఎదురు చూస్తున్నాడు? నీ రక్షణను, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎలాగ తప్పించుకుందాము? అంటే ఏంటి నిర్లక్ష్యం చేస్తే ఏమవుద్ది నీకు? ఖచ్చితంగా ఏదో పడుతుంది, జాగ్రత్త. సో నీ ప్రాణాన్ని ఆయన రక్షించాలి అని అంటే నీ శరీరాన్ని గాని, అదే నీ దేహాన్ని గాని, నీ శరీర అంతరంగంలో ఉన్న విషయాలను గాని నువ్వు ఖచ్చితంగా ఎవరికి అప్పగించుకోవాలి అంతవరకు? సో దేవునికి అప్పగించుకొని మీరు ఆయన పని చేయడానికి మిమ్మల్ని మీకు అప్పగించుకున్నప్పుడు ఆయన ఆ దినం వరకు ఆయన ఏం చేయగలడు? వాళ్ళని రక్షిస్తాడు, కాపాడుతాడు. ఆ కాపుదల నీ శరీరానికి, నీ ఇంటికి, నీ ఉద్యోగానికి, నీ వ్యాపారానికి, నువ్వు చేయబోతున్న ప్రతి పనికి, నీ పరిచర్యకు దేవుని యొక్క రక్షణ నీ చుట్టూ ఉంటుంది. అది రాకుండా, అది వస్తుంది అనే విషయం తెలియకుండా నిన్ను నువ్వు అప్పగించుకోకపోతే ఏ పని జరగదు. నౌ లెట్ మీ కమ్ టు ద పాయింట్. ఒక వ్యక్తి దయ్యం పట్టుంది. దయ్యం పట్టిన వ్యక్తి ప్రార్థన చేయడానికి ఒక సేవకుడు పిలిచారు. సేవకుడు అంటే ఎవరో తెలుసా? పాస్టర్ కాదు, మీలంటాడు విశ్వాసి సేవకుడు. మిమ్మల్ని పిలిచారు అర్ధరాత్రి 12:00 స్టార్ట్ అయింది, 3:30 వరకు అది డాన్స్ వేస్తుంది, 3:25కి ఒరే ఈ వీధిలో పలానా వాడు పాస్టర్ చర్చికి వెళ్తాడు కదా, ఆడి దగ్గరికి వెళ్దామని చెప్పి టక్ 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 తలుపు కొట్టాడు. అది ఇడిలే కార్తీక్ ఇల్లు. అనగా నువ్వు తెల్లారిస్తే బయలు పుట్టి నిలిపోతుంటావు, మా పిల్ల దయ్యం పట్టి తెక్క కొట్టేసుకుంటుంది, రా అనగా ఒకసారి వచ్చి ప్రార్థన చెయ్యి అన్నాడు. ఎంతమంది లభిస్తారు? మీ ఇంటికి వస్తే లేస్తావా? చేస్తావా? లేస్తావా? లేచి వెళ్తారా?
ఏం చేస్తారు? ఇప్పుడు ఆలోచన పడతారు, వెళ్తే ఏం చేయాలో మాకు తెలియదు కదా, నేను పాస్టర్ని కాదు కదా, అయినా అది దయ్యాలు అనుకోవటం మా పాస్టర్ పని కదా, మరి నా పని ఏంటో, ఏంటో మీ పని ఏంటో చెప్తాను. మార్క్స్ వార్త 16వ అధ్యాయం, మార్కు సువార్త 16వ అధ్యాయం. రాసుకున్న వాళ్ళంతా బైబిల్ తీసి చూడండి, 16వ వచనం. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడను, నమ్మని వారికి శిక్ష విధించబడను, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడను. అవేమనగా? నా నామమున. అంతే, నేను ఇంకేం మాట్లాడను. ఏమన్నాడ? చదవరా కార్తీక్ బాబు 17వ వచనం చదువు. అంతే, అక్కడ ఏముంది? ఆయన నామాలు ఏమున్నాయి? దయ్యాలు మీతో వస్తాయని ఉంది. ఏముంది? మరి నా ఫోన్ చేస్తారు ఎందుకు అర్ధరాత్రి మీ పిల్లలు పుడుకోపోతే? అంటే మీరు పుడుకోకండి, మేము పుడుకుంటామనే. ఎన్ని బాధ ఏంటి? నేను నిద్రపోకూడదా? మీ పాస్టర్ నిద్రపోకూడదా? నీ ఇంట్లో శ్రమ వస్తే నువ్వు లేచి ప్రార్థన చేయవా? నీకివ్వబడిన అధికారం నువ్వు గుర్తించవా? నిన్ను రక్షించగలిగిన దేవుడు నీ లోపల ఒక శక్తి ఇచ్చాడనే విషయం నీకు తెలియటం లేదు. నమ్మిన వెంటనే నీకు ఆ క్రీస్ స్టార్ట్ అయిపోద్ది, బాప్తిజం పొందిన వెంటనే నీకు ఆ విషయం జరిగిపోద్ది. నువ్వు ఆ పని చేయడానికి అర్హత పొందేసుకున్నావు. నువ్వు పాస్టర్ అవ్వక్కలే, తలవే నువ్వు పోయించుకోక్కలే, మీటింగ్లు పెట్టక్కర్లే, ఆటోమేటిక్ గా నీకు ఒక అధికారం వచ్చేసింది. ఏంటో అధికారం? నమ్మిన వాని వలన ఈ సూచక క్రియ పడుతుంది, యేసు ప్రభువారు చెప్పారు. ఏ దయ్యమైనా సరే ఆ టైంలో ఒకవేళ ఇబ్బంది పెడుతుందంటే నేను రా అనగానే కాసేపు ప్రార్థన చేసుకుని వెళ్దాం. స్తోత్రం 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 స్తోత్రం, యేసు ప్రభువా యేసు రక్తం చేయు, యేసు రక్తం చేయు, నేను వెళ్తున్నాను నేను వెళ్తున్నాను, నువ్వు తోడు ఉండు, నువ్వు రా, నువ్వు ముందు నా ఏకత్వం ఉండు. నువ్వెన్ని మంత్రాలు చదివిన ఆ దయ్యం అక్కడికి వెళ్ళగానే ఎవడు రా వచ్చాడు అని అడుగుతుంది. ఆడికి అన్ని తెలుసు. ఎందుకు? నీ హృదయంలో భయం తెలుసు ఆడికి. భయం ఎవరిది? దేవుందా దయ్యందా? ఆ కాబట్టి ఆ లక్షణం ఆడికి తెలియదు. అది మన వాళ్ళు మనం గుర్తించలేమా? నువ్వు అమెరికా వెళ్ళిపోయి నువ్వు ఇష్టం వచ్చినట్టు టైట్ ప్యాంట్లు జీన్లు లేకపోతే సగం సగం బట్టలు వేసి తిరిగేస్తే నువ్వు ఇండియా కాదు చెప్పగలరా లేదా? అపవాద సంబంధం కూడా అలాగే గుర్తుపెట్టేస్తాడు. తప్పని గుర్తుపడతాడు, వీడు భయపడతాడు అని ఆ ప్రవేశం చూస్తాడు. ఒక చీకట్లో బాణం వేస్తాడు, వెంటనే నువ్వు వేసి రక్తం అన్నావు అయిపోయాడు అంతే. నువ్వు వేసి రక్తం గడివేని తెలుసు ఆడికి. నీ అధికారపును నిన్ను రక్షించగలిగిన సమర్థత కలిగిన వాడు దేవుడు ఉన్నాడని నీకు తెలియకపోవటం వల్ల నువ్వు అధికారాన్ని వాడలేక ఒకవేళ వాడితే ఏమవుద్ది అని అంటే ఆ దయ్యం ఎక్కడ నా మీదకి వస్తుందో నా మీద పడుతుందో అనేటువంటి భయాందోళనకు గురయ్యి ఈరోజు అనవసరమైనవి మనకెందుకులే అని చెప్పి మనం ఎత్తుకోవట్లే. కొంతమంది ఉద్రేకపడిపోయినటువంటి దైవజనులు, సోకాల్ దయ్యాల పాస్టర్లు అనేవాళ్ళు, వాళ్ళ పరిచర్య ఏంట్రా అంటే కేవలం దయ్యాలు వదలగొట్టడం అని ఆగిపోయారు. దయ్యాలు వదలగొట్టడం పరిచర్య అని బైబిల్ చెప్పలే, నీ పరిచర్యలో భాగమని చెప్పింది. ఇది పాస్టర్ల పరిచర్య అని చెప్పలే, ఆత్మవరాల మధ్య ఇచ్చినటువంటి పరిచర్యలలో కేవలం ఇది సామాన్యమైన వ్యక్తికి కూడా ఇవ్వబడినటువంటి కామన్ బిలీఫ్స్. సామాన్య వ్యక్తికి రెండు రకాల లక్షణాలు అండి, ఒకసారి చూద్దాం. కృపావరాల మధ్యలో చెప్పినటువంటి విషయాన్ని ఇక్కడే ఒకసారి రండి. మొట్టమొదటిది, దయ్యములు వెళ్ళగొడతారు. నెంబర్ 2, మాట్లాడతారు. నెంబర్ 3, పాములు ఎత్తుబట్టుకుంటారు. నెంబర్ 4, వాళ్ళకి హాని చేయదు. నెంబర్ 5, మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం, 1 Corinthians 11. ఒక్కొక్క విషయాన్ని మీకు నేర్పేటప్పుడు అన్ని విషయాలకు మీరు అవగాహన కలిగి ఉండాలని ఎంత ప్రయాసపడినా మీరు కొన్ని గ్రహించకపోవడం ద్వారా మందులై ఉన్నారని పౌలు చెప్పినట్లు అలా అవ్వకుండా మనసు తెలుసుకోండి. మొదటి కొరింథీ పత్రిక కృపావరాలు 12వ అధ్యాయము, ఆత్మీయవరాలు 4వ వచనం. కృపావరములు నానా విధములుగా ఉన్నాయి కానీ ఆత్మ ఒక్కడే, మరి పరిచర్యలు నానా విధములు కానీ ప్రభు ఒక్కడే. అన్ని కార్యాలు ఎవరి వాళ్ళు జరుగుతున్నాయి? అందరిలోనూ జరిగించేవాడు దేవుడు ఒకడే. ఆయనను వారి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత ఇవ్వ అనుగ్రహించబడి ఉన్నది. ఎలయనగా ఒకరికి ఆత్మ మూలముగా. ఇక్కడ ఇక్కడ ఎన్నున్నాయి లెక్క పెట్టండి. బుద్ధివాక్యము, 2, జ్ఞానవాక్యము, 3, విశ్వాసము, 4, స్వస్థపరచువరములు. ఆగండి, స్వస్థపరచువరములు ఆగండి. ఎన్నోది ఇది? ఇందాక మార్క్స్ వార్త 16వ అధ్యాయంలో 18వ వచనం ఏముంది? కిందకి రండి. వారు స్వస్థత పొందుదురు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇది ఆత్మ ద్వారా జరిగే వరము, అది రక్షణ నమ్మకం ద్వారా వచ్చేవరం. రెండింటిలో కామన్ గిఫ్ట్ ఏంటి? హీలింగ్ గిఫ్ట్ ఇస్ ఎ ప్రైమరీ క్రిస్టియన్ కామన్ గిఫ్ట్. ఒకసారి మీ పక్కన చెప్పండి, స్వస్థపరచు వరము సామాన్యమైన వరమే, ఆత్మవరము ఉంది, నమ్మకం వల్ల కూడా ఉంది. ఇప్పుడు చేతులు ఎయటవా చేతులు ఎత్తియటవా, ఎక్కడ వస్తుంది గొడవ? చేతులు ఎత్తి ఏమవుతుంది, అది ఏమైనా మాకు అంటుకుంటదేమో. నువ్వు వదలగొడితే అది వదిలిపోద్ది, నీకెందుకు అంటుకుంటుంది, నువ్వు అంటించుకోకుండా అంటించుకుంటుంది. నువ్వు వదలగొట్టమనే చెప్తుంది. నెక్స్ట్ స్వస్థపరచ వరములు, మరొకరికి అద్భుత కార్యములు చెక్కి, మరొకరికి ప్రవచన వరము, వివేచన, నానా విధమైన భాషలు. ఇందాక మనం చదివిన దాని ఏముంది, కొత్త భాషలు మాట్లాడతారన్నది. రైట్, భాషలు అనేది కూడా ఇట్ ఈస్ ఆల్సో ఏ కామన్ గిఫ్ట్ ఫర్ ద బిలీవ్స్ అండ్ ఆల్సో ద ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్, గిఫ్ట్స్ ఆఫ్ ద స్పిరిట్. బహుమానముగా వచ్చిన ఆత్మవరముల్లో ఉన్న భాషలు మాట్లాడడం, అలాగే నమ్మడం ద్వారా నీకు వచ్చినటువంటి భాషల ద్వారా ఒక విరము ఇవ్వబడి, ఈ రెండు కూడా ఇక్కడ కామన్ గిఫ్ట్స్. రైట్, ఇక్కడ భాషలు అర్థం చెప్పడం వాటి శక్తికి ఇవ్వబడింది. ఇక్కడ దయ్యాల గురించి ఏం చెప్పాడు ఆత్మవరాలలో? అద్భుత కార్యములు చేయు శక్తి అని ఉంది. ఓకే, ఈ అద్భుత కార్యాలు నానా విధాలుగా ఉంటాయి, మెనీ మిరకల్స్ కెన్ హ్యాపెన్. వాటిలో రకరకాల పరిస్థితులు అద్భుతాలు జరగచ్చు. దానిలో ఒక అద్భుతం, ఒక చిన్న పిల్లోడు లేస్తున్నాములో దయ్యమప్పు అంటే వెళ్ళిపోయింది అనుకోండి, అది అద్భుతం కాదా? బెన్నీ కెన్ ఆపరేట్ ద గిఫ్ట్. ఇంకేం లేదు, యేసు ప్రభువు నమ్మాడా లేదా అది ఒకటే తెలుసు. నమ్మిన తర్వాత దాన్ని క్యాస్ట్ చేస్తే వెళ్ళిపోతుంది, ఇంక దాన్ని ఏ రకమైన విషయం. సామాన్యమైన వ్యక్తి నమ్మకం ద్వారా వచ్చిన విశ్వాసం వరము, ఇక్కడ కూడా అదే. సో అల్టిమేట్ గా నీకు ఉండేటువంటి కామన్ గిఫ్ట్స్ ఏంటి అని అంటే, నమ్మకం ద్వారా నీకు జరిగే విషయాల్లో ఒకటి స్వస్థపరచు వరము, రెండు దయ్యాలపై నీకు ఇవ్వబడిన అధికారము లేక అద్భుతం చేసే శక్తి. ఈ పనులు మీరు గుర్తించి దేవుడు మిమ్మల్ని రక్షించగలడని గుర్తుపడితే మీరు ప్రజల యొక్క బలహీనతలను రక్షించడానికి ప్రయత్నం చేస్తారు. అంతేగాని వాళ్ళని చచ్చికి పట్టుకున్నారు, పాస్టర్ ఇంటికి తీసుకెళ్ళరు. నీ విశ్వాసాన్ని నువ్వు దేవునితో నువ్వు భద్రం చేయబడ్డావు, దేవుడు నిన్ను కాపు చేసేసాడు, నీ ప్రాణాన్ని తీయడు, నిన్ను రక్షిస్తాదన్న విషయం నువ్వు ఎప్పుడూ గుర్తించాలి. నేను నాశనం అయిపోను, నన్ను మనుషులు, ఇప్పుడు చెప్పండి మనుషులు శాపాలు పెట్టారు, ఏమవుతావు నువ్వు? మనుషులు శాపాలు. అందుకే నీకు ఎలాగ అయ్యింది, నాకు తెలుసు నీకు ఎలాగ అవుతుందని. ఏమన్నా అప్పుడు ఏం చెప్తావు నువ్వు? తగలకపోవును. ఇంకా ముందు నీ కండిషన్ బట్టి నీ ప్రాణాన్ని ఎవరు కాపాడాడు, ఎవరు కాపాడుతాడు? ఊరుకోరా నీ శాపం, నన్ను ఏం చేస్తాను, నా ప్రాణాన్ని ఆల్రెడీ దేవునికి అప్పగించుకున్నాను, దేవుడు ఆ దినం వరకు దాన్ని కాపాడగలడని నేను నమ్ముతున్నాను, నువ్వు చెప్పగలవా? చెప్పగలవా? భయపడతావా? పాస్టర్ శాపాలు పెట్టాడు, ఇప్పుడు మాట్లాడరా పాస్టర్ బెటర్ ఏంటి? ఇవ్వకపోతే నాశనం అయిపోతారు, గల్లు గల్లు అనేటప్పుడు నీ బతుకు గల్లు గల్లు అంటది. అంటే ఏంటో తెలుసా, గల్లు గల్లు అంటే నీ బతుకు గల్లు గల్లు అంటది అన్నాడు ఒక ఆయన. అర్థం కాలదా? చిల్లరైతే నీ బతుకు చిల్లర బతుకు అయిపోద్ది అని అది అర్థం. ఏమేమని కట్టలై, నోట్లు కూడా ఇయ్యద్దు, కట్టలై బరువులు ఉంటాయి కదా. పాస్టర్ శాపాలు పెట్టారు, తగులుతాయా? మాట్లాడండి. నీ సహోదరుడు శాపం పెట్టాడు, నీ ఇంట్లో వాళ్ళు పెట్టేశారు శాపాలు, అప్పుడు నీ శత్రువు పెట్టినా, నీ సహోదరుడు పెట్టినా, నీ పాస్టర్ నీ కాపరు పెట్టినా, లేకపోతే ఇంకెవరైనా ఏదైనా వచ్చి పెట్టేసినా, నీకు అర్థం కావాల్సింది ఒకటే, నా ప్రాణాన్ని కాపాడగలిగిన వాడు అంతం వరకు నా దేవుడు, నీ శాపం నన్నేం చేస్తుంది, నువ్వెవడో అసలు నన్ను ఏమని అన్నానికి, నువ్వు నన్ను శాపం పెట్టావు కదా, నన్ను ఇలాగ అన్నావు కదా, తిరిగి ఇప్పుడు నేను శాపం పెడతాను కాసుకో, ప్రభువా వీడిని 100% దీవించు, వీడిని ఆశీర్వదించు, ఆడి పిల్లలను అభివృద్ధిపరచు, ఆడి ఆస్తిని విస్తరింపచేయి, ఆడి జీవితంలో ఏది లేదో అవన్నీ ఇచ్చి నువ్వు నీ నామాన్ని మహింపరచుకో. ఏం చేయబడ్డా వాళ్ళందరినీ, మిమ్మల్ని శపించు, వాని దీవించుడి ఆశీర్వదించే, కానీ శపించవద్దు, శపించవద్దు. అన్ని చెప్పించిన తర్వాత శపించ దీవెనలు పలుకుతూ ఆఖరి ఏమంటే తెలుసా, దేవుడు నీ సంగతి చూస్తాడులే. ఏం చేస్తాడు దేవుడు అంటే, ఇప్పుడు దీవించావా శపించావా? మీకు తెలుసా దేవుని చేతిలో పడుట బహుభయంకరము. నిన్ను ఎవడు శాపి, అన్ని దీవెనలు పలికి నీ దీవెని పోగొట్టుకోకుండా ఆస్తి శాపం ఎందుకు ఇచ్చావు మళ్ళీ, దేవుడు చూసుకుంటాడులే అని మాట్లాడద్దు. ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి చూసారా దేవుని పక్షంగా మీరు. అందువల్ల ఏ రకమైన బలహీనతలైనా దేవుడు నన్ను కాపలా చేస్తాడు, 100 యాక్సిడెంట్లు అవనివ్వండి దేవుడు కాపలా చేస్తాడు. ఎంతవరకు, ఆ దినము దేవుని దగ్గర ఉంది కాబట్టి నన్ను కాపాడుతాడు, అంతవరకు నన్ను కాపాడుతాడు. మీకు ఒక గ్రేట్ ఆశీర్వాదం ఈ వాక్యంలో మీకు చూపిస్తా. పౌలు ఏమన్నాడు తెలుసా, రూఢిగా నేను నమ్ముతున్నాను, నా దినాన్ని ఎవడు తీయలేడు, నా రోజుకు ముందు నన్ను ఎవడు చంపలేడు, నన్ను ఎవడేం చేయలేడు, నా ప్రాణం దేవుని దగ్గర ఉంది, పదంట్రా దేనికైనా రెడీ, జైలుకైనా రెడీ, సముద్రం మీద ప్రయాణానికైనా రెడీ, అది ఇంకెక్కడికైనా రెడీ. దేనికి అతను ఒకే ధైర్యం ఏంటి? దేవుడు దేవుడి మాట, ఇంకెవ్వడి మీద నమ్మటలేదు. నీ చుట్టూ సెక్యూరిటీలు పెట్టుకున్న పాస్టర్లు చూస్తున్నావు, బయట బుల్లెట్ ప్రూఫ్ పాస్ ఈ మధ్య ఒక పాస్ గారు బుల్లెట్ ప్రూఫ్ కారు కొనుక్కున్నాడు అని అడిగారంట. ఎందుకు నీకు బుల్లెట్ ప్రూఫ్? ఈ బుల్లెట్ ప్రూఫ్ లో ఉండేటప్పుడు లోపల నుంచి బయటకు నువ్వు రాగలవా అని అడిగితే రాలేవు. ఖచ్చితంగా నువ్వు గనక యేసుప్రభు వచ్చే టైంలో నువ్వు లోపల నుంచి బయటకు రావన్నాడట ఒక విశ్వాసి పాస్టర్ గారిని. ఎందుకు తెలుసా? బికాస్ ఆఫ్ ద వాల్యుబుల్ బుల్లెట్ ప్రూఫ్. అక్కడ ఏం జరుగుతుందో నీకు తెలీదు, మాకు రెప్ప బూసే లోపు నీకు అందరూ వెళ్ళిపోతా, నీ కారులో నువ్వు ఉండిపోతావు అన్నాడు. అప్పుడు ఆయన భయం వేసింది, ఎందుకు నిజంగా బుల్లెట్ ప్రూఫ్ కారు నాకు? నీ ప్రాణము ఎవరి దగ్గర ఉందన్న విషయం అతనికి తెలియలేదు, అతని ప్రాణము సంహారకుల దగ్గర ఉందని అనుకుంటున్నాడు, అందుకు వాళ్ళ దగ్గర నుంచి కాపాడుకుంటున్నాడు. నీ బతుకులో నువ్వు ఎక్స్ట్రా సేఫ్టీ మెజర్స్ ఎప్పుడైనా ప్రయత్నం చేసే కొద్దీ నీ ప్రాణం ఎవరి దగ్గర ఉందన్న విషయం ఆలోచించు. సంబడి ఎల్ఐసి ఏజెంట్ వచ్చి, అనయ్యా మీరు బోల్ ప్రయాణాలు చేస్తున్నారు, ఈ మధ్య కారులో తెగురుతున్నారు, పొద్దున వెళ్తున్నారు, రాత్రి వచ్చేస్తున్నారు, ట్రైన్ ఎక్కేస్తున్నారు, బస్సు ఎక్కేస్తున్నారు, మీకేం పని కాలేదు, ఒక 50 లక్షలకి ఇన్సూరెన్స్ చేయండి అన్నాడు. నా ప్రాణము నా దేవుని దగ్గర భద్రపరచబడి ఉన్నది. ఐఎమ్ నాట్ బిలీవింగ్ ఆన్ ద ఇన్సూరెన్సెస్ ఆర్ ద మనీ విచ్ ఇట్ కమ్. నేను లేకుండా డబ్బు ఎందుకు? నేను ఉంటే ఇస్తారా లేకపోతే ఇస్తారా? నేను లేనప్పుడు నా డబ్బు నా నేనేం తీసుకుంటాను? వెనకాత్రంగా నువ్వు ఇస్తారు కదా. వాళ్ళ కోసం కాదు, నా ప్రాణం ఉన్న బ్రతుకున్న వాళ్ళ కోసం. నీ బ్రతుకు యొక్క విలువ నీ దేవుని చేతిలో ఉందన్న విషయం నీకు తెలుసా? నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను కాపాడగలిగిన వాడు దేవుడేనని నీకు తెలుసా? వచ్చినప్పుడు ఆయన గాయములు నిన్ను తాకి స్వస్థపరచగలిగిన వాడు దేవుడేనని నీకు తెలుసా? గాయములు చెయ్యి నిన్ను బాగుపరచడానికి రోగశయ్యం మీద నిన్ను ఆదరించగలిగిన వాడు అని నీకు తెలుసా? ఆయన ఎన్ని వాగ్దానాలు ఇచ్చి స్వస్థత విషయంలో నీ గురించి ఆలోచిస్తున్నాడు చూడు. నువ్వు చెప్పాలి, నా జీవితాన్ని నా దేవుడు రక్షించడానికే ఉన్నాడు, కాపలా చేయటానికి ఉన్నాడు, భద్రపరచడానికి ఉన్నాడు, నన్ను మరొక సంహారకులకు అప్పగించడు, మరొక పరిస్థితికి నన్ను దాటనివ్వడు, మరొక పరిస్థితుల్లో నా శరీరాన్ని లేక నా ప్రాణాన్ని ఆహారంగా శత్రువుకి అప్పగించడు. దేవుడు నిన్ను కాపాడగలడన్న రూఢిగా నమ్మగలిగిన నీ విశ్వాసానికి నీ దేవుని యందు నువ్వు నమ్మగలగాలి. 11వ విషయం చూద్దాం. హెబ్రూ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. హెబ్రూస్ చాప్టర్ 2 వర్స్ 18. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. నేను చెప్పేటప్పుడు మీకు ఆ టెక్స్ట్ సైడ్ హెడింగ్ టెక్స్ట్ జాగ్రత్తగా నోట్ చేసుకుంటే మీరు చెప్పేటప్పుడు దాని గురించినటువంటి వివరణ మీకు గుర్తుంటుంది, లేకపోతే ఇబ్బంది పడతారు. ఈ 2వ అధ్యాయము 18వ వచనంలో తాను శోధించబడి శ్రమ పొందిన గనుక మళ్ళీ చదవండి, ఒక 2-3 సార్లు చదువుతా ఉండండి. చదవండి. ఏమర్థమైంది? దేవుడు ఏమయ్యాడు ఆ వాక్యాన్ని మీకు ఏమర్థమైంది? సరిగ్గా తీసి చూడండి. దేవుడు ఎవరికి సహాయం చేస్తాడు? పాపములో పడడం శోధించబడడం ఒకటేనా? ఏది ఫస్ట్ స్టేజ్, పాపమా శోధన? శోధించబడినంత మాత్రంలో నువ్వు పాపంలో పడాల్సిన అవసరం ఉందా? శోధించబడడం పాపం కాదు, శోధనలో పడడం పాపం. ఒకసారి చెప్పుకో. టెంప్టేషన్ ఇస్ నాట్ ఎ మిస్టేక్. ఇఫ్ యు కమిట్ ఫర్ ద టెంప్టేషన్ ఇస్ ఎ మిస్టేక్. ఎప్పుడు కూడా వాడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను శోధించి వదిలేస్తాడు. నేను పాపం చేయమన్నాడు, ఎందుకంటే పాపం మీకు మాట అర్థం కావాలంటే నేను పెనగడు పెట్టు బెనీ, ఇది తీసుకెళ్ళిపో, పర్లేదురా, తీసుకెళ్ళి జోబులో పెట్టే. ఇప్పుడు ఆడు పాపం చేయటానికి కారణం ఎవరు? ఏం చేశాను నేను? నేను ఆడిని కవ్వించాను. పర్లేదు నీకెందుకు, నేనే చెప్తున్నాను కదా, తీసే దాసే తీసుకెళ్ళిపో, పర్లేదు అది నీకు ఉపయోగపడదు, పట్టుకెళ్ళిపో. ఆఖరి నిమిషం వరకు అక్కడ లెగడానికి కాసేపు ఆలోచించాడు, బట్ వచ్చాడు. అల్టిమేట్ గా దాన్ని క్యాచ్ చేశాడు. పట్టుకున్నంతసేపు తనకున్న ఒకే ఒక విషయం ఏంటంటే, ఇది ఆడికి కలిగిందా నాకు కలిగిందా? నేను శోధించాను, పాపను ఎవరు చేశాడు? ఇప్పుడు నాకు సంబంధం లేదు. ఎవరి దగ్గర ఉంది వస్తువు? సాటన్ ఎందుకు దేవుడి దగ్గర తప్పించుకుంటాడో తెలుసా? అటెంప్ట్ చేసి వదిలేస్తాడు, కమిట్ అయింది నువ్వే. సాటన్ ని దేవుడు తీర్చలేడు, ఆల్రెడీ ఆడు కింద పడిపోయాడు. ఎవరు ఒకే రెండుసార్లు తీర్పు తీరుతారా? అందుకే ఒకరిని చంపినోడు ఇద్దరు ముగ్గురు చంపడానికి ఎందుకు వెళ్తారంటే జడ్జ్మెంట్ ఒకటే. సాటన్ ఆల్రెడీ ఈజ్ కేమ్ అవుట్, ఈజ్ అ ఫాలెన్ ఏంజెల్, పడిపోయిన వాడు. అది ఇంకేమి చేయలేడు దేవుడు అన్ని. అందుకని వాడు ఏం చేస్తాడు తెలుసా? కానీ దేవుని దగ్గర ఉన్న శక్తి సాతన్ గారికి తెలుసు, ఎందుకంటే ఆయన ప్రాణమును ఆత్మను నరకంలో ఎలా ఉంటుందో అది తెలుసు సాతన్. అందుకని వాడు ఏం చేస్తాడంటే, రేపు పొద్దున్న దేవుడు వచ్చి, ఏమి సాతనా ఎందుకు నువ్వు వాడిని ఇలా చేసావంటే, ప్రభువా నేను మంచి చెడ్డ నువ్వు చెప్పినట్టు నేను చెప్పాను ఇది మంచిదని. ఆడు తప్పు చేశాడు, నన్ను అడుగుతామేంటి, నా దగ్గర రుజువులు ఉన్నాయి చూడండి వస్తూ ఉండాలో. సో ఇప్పుడు దేవుడు నేను ఏమైనా జడ్జ్ చేయగలరా? సాటన్ వాజ్ ఫ్రీ, యువర్ బుక్డ్. అక్కడ పెట్టే కూర్చో. నీలో ఏ పాపానికి దేవుడు నిన్ను శోధిస్తాడో పడ్డాక పాపం ఎవరిది? సాతాన్ గడు శోధించాడంటే ఇలా చెప్తున్నారు రుజువులు. సాతాన్ గడికి ఏ పాపమో తెలియదు, వాడు శోధించడం వరకే నీ పని. ఆ తర్వాత నెక్స్ట్ వర్క్ ఎవరిది? సో చెక్ చేసుకో, నీకు వాక్యం తెలిస్తే ఏం చేయాలి? శోధన నుంచి నువ్వు బయటకు రావాలి. ప్రార్థన నీకుంటే శోధన నుంచి నువ్వు మెలుకుగా ఉంటే ఏం జరుగుతుంది నీకు? మెలుకుగా ఉండి ప్రార్థిస్తే శోధనలో పడకుండా ఏమవుతారు? అందుకే యేసుప్రభువు ఏం చెప్తారు రండి ఆయన, మీరు శోధనలో పడకుండా ఉండడం కోసం మీరు ఇప్పుడు ఎలా ఉండాలి అంటే, నిద్ర మానేసి కళ్ళగ్రాపులకి వెలుగు దురుగుదురు పెట్టుకుని కూర్చుని చూడమా? ఆ మెలకు కాదు, ఎనీ టైం నన్ను టెంప్ట్ చేయడానికి ఒక ప్రయత్నం చేస్తాడు. ఆ శోధించబడినప్పుడు శోధనలో పడకుండా ఉండడానికి వెలుకుగా ఉండాలి. ఓకే, ఇప్పుడు నిన్ను కవ్విస్తారు, నిన్ను మాటకి మాట డైలాగ్ డైలాగ్ వేస్తా ఉంటారు. అప్పుడు దాని అర్థం ఏంటి? శోధనలో పడకుండా మెలుకోకూడమని, ఆ టైంలో నిన్ను నువ్వు లోపల ప్రార్థన చేసుకుని పాపం చేయకుండా ఆగమని. క్రియ గాని మాట గాని చూపు గాని చేత గాని ఆ సమయంలో నువ్వు టెంప్ట్ అవ్వకుండా ఉండడానికి దేవుని సహాయం అవసరం శోధనలో. ఇప్పుడు చెప్పండి మళ్ళీ, ఆయన శోధించబడ్డాడు కాబట్టి శోధించబడే వారికి, మళ్ళీ పాపంలో పడిన వారికి అని లేదు అక్కడ. ఆల్వేస్ యేసు ప్రభు వారు నిన్ను పాయింట్ ఏ దగ్గర ఆపాలనుకుంటాడు, పాయింట్ జడ్ దగ్గర వరకు వెళ్ళిపోవాలనుకోకూడదు. ఆయన అక్కడే ఆపేస్తున్నాడు. ఎలా ఆపుతున్నాడు? శోధన అనేది పాపానికి ఆరంభం, ఒక బలహీనతకు ఆరంభం, ఒక ఒక బలహీనమైన మనస్సాక్షి యొక్క శారీరక క్రియకు ఆరంభం. అక్కడ ఆపుతాడు నిన్ను, శోధించబడకుండా నిన్ను ఆపేస్తే నెక్స్ట్ నువ్వు అక్కడికి వెళ్ళవు. ఎందుకు? శోధించబడకుండా నీ పాదములను అటు ఇటు తొట్టిల్లిపోకుండా కాపాడుతాడని ముందు నేర్చుకున్నావు. సో దేవుడు నీ జీవితానికి నన్ను శోధించబడకుండా కాపాడుతాడు. ఒకసారి చెప్పండి, దేవుడు నా జీవితానికి శోధించబడనివ్వకుండా కాపాడుతాడు, నేను శోధనలో పడకుండా కాపాడుతాడు, శోధనను దాటి పాపం చేయకుండా కాపాడుతాడు. నేను నమ్ముతున్నాను. ఇప్పుడు ఆలోచించి చెప్పండి, ఈ రోజు వరకు వాక్యం మీరు నిద్రపోతూ విన్నారు, ఇప్పుడు మెలకుతూ వింటున్నారు. ఈ క్షణం నుంచి నీ జీవితంలో ఒక బలహీనమైన శారీరక మానసికమైన అభ్యంతరకరమైన ప్రభు వాక్యములో నుంచి వ్యతిరేకమైన క్రియ నీ ముందుకు వచ్చినప్పుడు ఆ అభ్యంతరం చేయటానికి నువ్వు ధైర్యం చేస్తావా? మెలకుకు ప్రార్థన మొదలెడతావా? ఇప్పుడేమవుద్ది? ఎంత మెలకు స్టార్ట్ అవుద్ది? బాబోయ్ ప్రభా ప్రభా నువ్వు ప్రభు, నాకైతే మనసులో ఆగేస్తుంది ప్రభా, నాకు వెళ్ళిపోవాలనిపిస్తుంది, నాకు చూసేయాలనిపిస్తుంది ప్రభు, నాకు చేసేయాలనిపిస్తుంది. అరే శోధన ప్రభా, అది తప్పు ప్రభా, అది చేయకూడదు ప్రభు, అది వెళ్ళకూడదు ప్రభు ప్రభు ప్రభు, ప్లీజ్ హెల్ప్ మీ లార్డ్, హెల్ప్ మీ లార్డ్ ప్రభు, హెల్ప్ మీ, నాకు సహాయం చేయి. నాకు ఎన్ని వాక్యాలు నువ్వు ఎలాంటివాడో నాకు గుర్తొచ్చింది, నువ్వు ఎలా సహాయం చేస్తావు తెలుసా? నిన్ను కూడా అలాగే శోధించాడు అపవాది. కానీ ఆ రోజు నువ్వేం చేసావు? శోధనలో పడలే, నువ్వు బయటకు వచ్చావు, నువ్వు బయటకు వచ్చావు కాబట్టి నువ్వు నాకు ఆ విషయంలో సహాయం చేయగలుగుతావు. ఏమండి ఐఏఎస్ టాపర్స్ 102, 103, 104, 116, 200 ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి, వాళ్ళ చేత మీరు నెక్స్ట్ 3 రోజుల తర్వాత పేపర్ తర్వాత చూస్తే ఆయా ఊర్లో వాళ్ళందరికీ సన్మానాలు చేసినట్టు ఉంటుంది. గ్రూప్ 1, గ్రూప్ 2 ఆఫీసర్లు వచ్చిన వాళ్ళకి గన్లైజ్ శాలువాలు కప్పి సన్మానాలు చేసి కాలేజీల్లో ఊరు మీద ఓ మీటింగ్. ఈ మధ్య మా దగ్గర 116 ఎవరో ర్యాంక్ వచ్చిందంట, ఆడికి ఇంకా దండలేస్తున్నారు. అడిగి ఏంటి వీడికి ఇంకా దండలేస్తున్నారా? అడో రిలేటివ్ ఎవరో అని చెప్పి ఇంకా దండలేస్తున్నారని వీళ్ళందరూ నవ్వుకుంటే అన్నాను. చూడండి, మీకెవడో దండలు వేయట్లేదు ఆ విషయం గుర్తించండి అన్నాను. హా అన్నాడు ఒక అతను, ఒకడికే అర్థమైంది ఆ విషయం. హా అవును, వాడికి ఎందుకు వేస్తున్నారో తెలుసా? వాడు గెలిచాడు. నీలాగా కూర్చోలేదు, నీలాగా మాట్లాడలేదు. వాడు జీవితంలో ఒక ఉన్నతమైన లక్ష్యాన్ని పెట్టుకుని వాడు కష్టపడి దాన్ని కొట్టాడు, దాని దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు వాడి చేత దండలాయించి ఎందుకు చెప్తున్నారు తెలుసా? ఒరే నువ్వు గెలిచావు, గెలుపు రహస్యాలు చెప్పరా అని పిలుస్తున్నారు. వాడు ఏం చెప్తున్నాడు? 12 గంటలు నేను ట్రైన్ వేసుకున్నాను, 14 గంటలు కష్టపడ్డాను, 8 గంటలు నిద్రపోయాను, 8 గంటలు నేను పుస్తకాలు చదివాను, ఈ విషయాలు లైబ్రరీకి వెళ్ళాను, ఇంత నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను, ఇంత కోచింగ్ తీసుకున్నాను, ఇన్ని న్యూస్ పేపర్లు చదివాను. వాడు గెలిచిన రహస్యాలు చెప్తున్నాడు గెలిచిన వాడు. ఇప్పుడు ర్యాంక్ లో క్వాలిఫై అవ్వలేని కూర్చుని ఊ అన్నాడు కూడా ఉన్నాడు. ఈయన కూడా పట్టుకెళ్ళి నువ్వు ఎలా ఓడిపోయి చెప్పు అని ఎప్పుడైనా పెట్టారు మీటింగ్. గెలిచిన వాడు గెలిచిన రహస్యాలు చెప్తాడు. శోధన గెలిచిన నా ప్రభువు శోధనలో పడుతున్న నీకు సహాయం చేయడానికి సమర్థత కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. నీవు ఈ రోజు దేవుని సహాయం తీసుకోలేదు, ఇస్తారన్న విషయం నీకు తెలియలేదు. నీ శక్తి బలాలు, నీ శరీరంలో ఉన్న శోధనలకు నువ్వు ఆశ్రయం ఇచ్చావు, కాబట్టి నువ్వు సాతాను శిష్యుడిగా మారావు దేవుని పేరులో. ఇఫ్ యు బిలీవ్ దట్ ఇస్ పవర్ ఆఫ్ ద గాడ్, దేవుని యొక్క సర్వశక్తి కలిగిన హస్తం నాతో ఉంది అన్న విషయం నీకు అర్థమైతే నువ్వు తప్పకుండా దేవుని మీద నిలబడతావు. ఎక్కడ జరుగుతుంది ఆ విషయం? ఎందుకు జరగలేకపోతుంది నీలో? గెలిచిన వాని రహస్యాలు చెప్పగలిగిన దేవునికి నువ్వు నమ్మగలవని నువ్వు అర్థం కావట్లేదు. అందుకే ఎబ్రీ పత్రికలు మళ్ళీ చెప్తున్నాడు, ఆయన శోధించబడ్డాడు, శ్రమపడ్డాడు, అయినా దానిలో శోధనకు లోబడలేదు. కాబట్టి ఆయన నీకేం చేయగలడు? సో శోధనలో ఉండేటప్పుడు నీకేం దొరుకుద్ది? మళ్ళీ చెప్పు ఖచ్చితమైన సహాయం దేవుడు నీకు చెయ్యగలడు. ఆమెన్. ఎంతమంది నమ్ముతున్నారండి? దేవుడు సహాయం దొరుకుద్ది, శోధనలో పడకుండా సహాయం దొరుకుద్ది, నమ్ముతున్నారా? చెయ్యలా పెట్టి ఆయన చూడండి, ఆయన చెప్పి ప్రభు నేను నిన్ను నమ్ముతున్నానని చెప్పండి. ఆమెన్. రోమపత్రిక 4:21-23 చూద్దాం. Romans 4:21. ఆయన వాగ్దానం చేసిన దానిని 4:21 దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన. రైట్. దేవుని మహిమపరిచి దానిని వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు, ఇది అబ్రహాం గురించి చెప్తున్నాడు. ఏం చేశాడట? వాగ్దానం చేసిన దాన్ని, వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడు. వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు, వాగ్దానము చేసిన దానిని, మాట ఇచ్చిన దానిని నెరవేర్చడానికి. నీకు ఏదైనా ఒక విషయంలో ఇస్తాను అని చెబితే ఆ ఇస్తాను అని చెప్పిన వాడు నీకు సమర్థుడు. నీకు యేసు ప్రభుని తెలుసుకున్న రోజు నుంచి ఈ రోజు వరకు ఏ ప్రామిస్ నువ్వు క్లెయిమ్ చేస్తావు? ఏదో ఒక మాట, నీ మాట కాదు బైబిల్లో ఉన్న మాట, బైబిల్లో ఉన్న మాట ఆయన మాట. ఇదిగోండి ఈ మాట నేను నమ్ముతున్నాడు, ఈ మాట నాతో చెప్పాడు. ఒకరోజు నేను చర్చికి వెళ్ళినప్పుడు పాస్ గారు ఈ మాట నాతో మాట్లాడుతుంటే ఇది నాకే అనుకున్నాను, అది నీకు ఇవ్వడం మాట. ఎందుకంటే ఆ మాట నువ్వు నీకే ఎందుకు అనుకోవాలి? ఇక్కడ వనమంది ఉన్నారు, ఎవడు అనుకోలే, కానీ నీకు అనిపించింది అమ్మయ్యా దేవుడి విషయం నాతో మాట్లాడుతున్నాడు అనిపించింది. అనిపించినప్పుడు ఆ మాట వాగ్దానం చేసిన వాడే నెరవేర్చగలడని నువ్వు నమ్ముతున్నావా? నువ్వు నమ్మలేదు. నమ్మితే నువ్వు ఇలా ఉండవు. ఎందుకు నమ్మలేదు? ఎందుకు ఇతను నీతిగా ఎంచబడింది? అబ్రహాము కదా నీతిగా ఎందుకు ఎంచబడింది? అబ్రహాము దేవుని నమ్మేను, అది అతనికి నీతిగా. ఎలా నమ్మాడు? వాగ్దానం చేసిన వాడు పిల్లల్ని తీసుకెళ్ళి పదరా ఇస్సాక్ అన్నాడు. బాగా ముద్దులు అడుకుంటూ ఆనందంగా సంతోషంగా ముసలి వయసులో జ్ఞానమంతా నేర్పుతూ ఉన్న అబ్రహాం పక్షంగా ఆ పిల్లని తీసుకుని వెళ్తూ అబ్రహాం బాధపడుతూ ఒకటి అనుకుని ఉంటాడు, దేవుడు చాలా మంచోడండి, నేను ఎక్కడో బొమ్మలు చేసుకుని ఊర్లో ఉంటే అక్కడి నుంచి అక్కడ తీసుకొచ్చి దేవుడు నా పిల్లోడిని ఇవ్వనంటే నేను అసలు పిల్లోడిని ఎలా కంటానా అనుకుంటే ఈ ముసలిదాని కడుపులోంచి వీడు వచ్చాడు. ఇప్పుడు వీడేమంటున్నాడు తెలుసా? ఇచ్చే అంటున్నాడు. కానీ దేవుడు వాగ్దానం ఏంటో తెలుసా? నక్షత్రాలు. దేవుడు వాగ్దానం ఏంటో తెలుసా? ఇసుక రేణువులు. నా చేతిలో ఎవడున్నాడు? లింగుడను ఒకడు. ఆయన ఏమన్నాడు? అక్కడ చూడాలి. అబ్రహాముకి విచిత్రమైన అనుభవం ఏంటంటే ఎంతసేపు మనోడు పైకి చూడమే తెలుసు, లేదా కింద తలెత్తడమే తెలుసు. అబ్రహాముకి ఎందుకు ఆ రెండు విషయాలు చూపించాడో చెప్తున్నాను మళ్ళీ మీకు ఈరోజు. అబ్రహాం ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ గాడ్. అన్ని సమయంలో దేవుని మీద తలెత్తేవాడు. మీరు రెబ్కా కాంటెస్ట్ లో మీరు చదివితే అబ్రహాము ఒంటెలను మోకరింపజేస్తున్నారు అని ఉంటుంది ఎలియాజర్ దగ్గర. అబ్రహాం తెలిసిన రెండో విషయం ఏంటంటే తల నేల మీదకి వేసుకోవడం, లేక తల పైకి ఎత్తడం, కిందకి దిప్పితే ప్రార్థన,
పైకి దింపితే నిరీక్షణ. దట్స్ ఆల్ అబ్రహాం ఫైత్.
ప్రార్థన, నిరీక్షణ, ఈ రెండే ఉన్నాయి అబ్రహాం కి.
అప్పుడు అందుకో దేవుడు అబ్రహాం కి ఏం చెప్పాడు, ఒరే బాబు నువ్వు తలదించి ప్రార్థన చేసినప్పుడు ఎసుకని చూడు, నవ్వు నమ్ము, పైకెత్తి చూసినప్పుడు ఆకాశం చూసి నక్షత్రాలు నక్షత్రాలు లెక్కబెట్టు, నీ సంతానం అలాగ అవ్వద్దు. ఏటి ప్రభువు అక్కడ ఇచ్చావు, ఏటో మళ్ళీ విషయం ఏంటి? మీరు ఇప్పుడు ఆలోచించాల్సిన విషయమేనండి, పాస్టర్లో ఎక్కడ వాడికండి, కావలసినంత వరకే ఉంచుకోండి, ఈ ఎల్లి ఎక్కడెక్కడ వాగి అనవసరమైన దెబ్బలాటలు తెచ్చుకోకండి. ఈ సంవత్సరం పుడతాడని చెప్పాడు దేవుడు, కూర్చోడం లేదా, కూర్చోడం లేదా, ఎన్ని సంవత్సరాల తర్వాత బలిమన్నాడు అబ్రహాం పిల్లడు పుట్టినప్పుడు ఎన్ని సంవత్సరాలు, 75లో పిలిచాడు, 99 అంటే ఇప్పుడు పిల్లడికి ఎన్ని, ఒకటి వచ్చిందంటే అబ్రహాంకి ఎన్ని అండి, సెంచరీ కొడిచాడండి, ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్కి వచ్చాడు. ఆడికి సుమారు 13-14 సంవత్సరాలు వచ్చేంత వరకు ఆడికి పెంచుకోమన్నాడు. అంతవరకు పిల్లలు పుట్టారా లే? కానీ అబ్రహాంకి పైకెత్తి కళ్ళు చూడమంటే కింద చూడమంటే అబ్రహాంకి ఒక విషయం ఏంటంటే, 100లో నాకు ఒకడు వచ్చాడు కదా, 115లో ఇంకోటి వస్తాడులే అనుకున్నాడు. దట్ ఈస్ అన్బిలీవ్. నమ్మలేని నమ్మ దగ్గర నిజం దేవుని వాగ్దానం. నీకు ఆ వాగ్దానం ఇలాగే ఉంటుంది. ఇప్పుడు నీ నీ పిల్లలందరూ నీ చేత ఉపదేశం పొందుతారు, ఎంతమంది నమ్ముతారు ఇక్కడ? నా పిల్లలందరూ నా భోజన బల్ల చుట్టూ ఒలివి మొక్కలే ఉంటారు, ఎంతమంది నమ్ముతారు? నేను నా కుటుంబము ఆశీర్వదించబడిన కుటుంబం, ఎంతమంది నమ్ముతారు? నా రుణములన్నింటినీ నేను కొట్టివేసుకుని తిరిగి నేను అప్పించు జనముగా మారుతాను, ఎంతమంది నమ్ముతారు? నా ఆరోగ్య విషయంలో దేవుడు సర్వశక్తికి కరుణాహస్తం నా పై ఉంచుతున్నాడు, ఎంతమంది నమ్ముతావు? ఈ విషయాలన్నీ తల్లోపడం వరకే ఉంటది. ఇంటికి వెళ్ళంగానే రౌడీ వాడు పోలీసు వాడిని తీసుకుని వస్తాడు మీ ఇంటికి. పోలీసు వాడు వచ్చి, ఈయన కన్నదాన్ని నువ్వేనా అంటాడు. వాగ్దానం ఏంటి? నీ పిల్లలందరూ నీ చేత ఉపదేశం పొంది నీ భోజనం పలచుట ఒలివ మొక్కలు. ఏటి ఆలివ్ గ్రీను, ఈ బైబుల్ అంతా ఆడేస్తాడు ఇక్కడ, అక్కడికి వెళ్తే జీవితం అంతా ఆడేస్తుంది. ఏంటస్ నమ్మలేమే. అబ్రహాం మాత్రం చంపే అన్నప్పుడు వెనక ముందు చూడకుండా వాగ్దానాన్ని నమ్ముతున్నాడు. క్రియను నమ్మటం లేదు, జరుగుతున్న పరిస్థితులు నమ్మట్లేదు, జరగవలసిన వాటిల్లో నమ్మకాన్ని పెంచాడు. నీ ముందు జరగవలసిన విషయాల్లో నీకు నమ్మకం ఎంత ఉంది? జరుగుతున్న పరిస్థితుల్లో కన్నీరు ఎంత ఉంది? ఏడుపులారా ఆపండి, మీ ఏడుపులు ఆపండి, మీ ఏడుపు మొగాలతో దేవుని దగ్గర రాకండి, దాన్ని కన్నీటి ప్రార్థనని పెట్టకండి. ఆనందంతో నవ్వుతూ, నమ్మకమైన దేవునితో నేనున్నాననే నవ్వు ముఖాన్ని చూపించు. ఇస్సాకుని దేవుడు దీవించిన కారణం ఏంటో తెలుసా? ఇస్సాకు అనే పదానికి అర్థమేంటి? దాట్స్ అన్ లాఫ్ విత్ గాడ్, దేవుని ముఖములో నుంచి నవ్వగలిగిన వాడు. ఈ రోజు నీ బ్రతుకులో నాకు దేవుని వాగ్దానం ఉంది, నేను ఎందుకు ఏడుస్తాను? గాడ్స్ ప్రామిస్ ఉంది, నేను నిలబడతాను, నేను నవ్వుతాను. నీ బ్రతుకులో ఈ రోజు కన్నీరు, రేపు దినము నిట్టూర్పు నాట్యంగా మలిచే దేవుడు ఉన్నాడు. నీ కన్నీటికి ప్రతిగా పూజలు ఇచ్చేవాడు ఉన్నాడు. ఏంట వాగ్దానం ఎందుకు నమ్మలేవు? నువ్వు నమ్మాల్సింది ఆయన మాట. ఆయన వాగ్దానం ఇచ్చినప్పుడు నువ్వు ఎలా నమ్మగలగాలి? ఖచ్చితంగా అది నా జీవితంలో జరిగి తీరుతుంది. పాస్టర్ గారు ఎప్పుడు ఎప్పుడండి మీ అమ్మ ఎన్ని రోజుల నుంచి అడుగుతుంది నీ గురించి? ఎప్పుడండి 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 ఎప్పుడండి? పాస్టర్ గారు సమాధానం ఒకటే, ఏం చెప్పండి? వస్తుందమ్మా, అవుతుందమ్మా, వస్తాడమ్మా, మారతాడమ్మా, అవుతుంది. మళళీ ఎప్పుడండి? ఆడు ఎలా చేశాడు, అలా చేశాడు, కంప్లైంట్ బాక్స్ నిండిపోతుంది ఇక్కడ. అప్పుడు చెప్తున్నాను, డస్ట్బిన్ కూడా ఒకటి ఉంది ఖాళీగా, పోరిటప్ ఫిల్ ఇట్ అప్. బట్ ద ఫెయిత్ నీకు దేవుని మీద ఉందా? దేవుడు వాగ్దానం ఇచ్చిన వాడి మీద ఉందా, వాగ్దానం మీద ఉందా? ఇక్కడ తెలుసుకోండి. ఇప్పుడు మెనీ పీపుల్ బిలీవ్ చేసేది ప్రామిస్ ని, ప్రామిస్ ఇచ్చిన వాడిని కాదు. ఇక్కడ అబ్రహాం ఎవరు నమ్మాడో తెలుసా? ఇస్సాకుని చూసి, బహుమతిని చూసి ఆనందించటలే, బహుమానం ఇచ్చిన దేవుని యందు లక్ష్యం ఉంచుతున్నాడు. నీ గురేటు బహుమానాల మీద, వాగ్దానాల మీద, వాగ్దానాలు ఇచ్చే దేవుడి మీద. ఒకరోజు ఒక సహోదరు నా దగ్గరికి వచ్చి, అన్నయ్య ఒక ప్రామిస్ కార్డ్ తీసుకోనా అంది. తీసుకో అన్నాను. చేత్తో ఒకటి తీసింది, రెండు వచ్చినాయి దానిలో. అదే 31వ తారీఖు రాత్రి చీట్లు ప్యాక్ ఆడేటట్టు లాటరీ లేస్తాం కదా మనం కూడా. క్రైస్తవ లాటరీ ఏంటి అంటే 31వ తారీఖు కొత్త సంవత్సరానికి ముందు రోజు రాత్రి ఆ లాటరీలో 2 కాగితాలు వచ్చేసాయి. వెనక్క చూడకుండా వెళ్ళిపోయింది. 2 తీసిందని నా కళ్ళు చూడవా? చూస్తే నా కళ్ళు మంచివి కావు. తీసింది, చూస్తున్నాను.
రెండు పైకి పక్క పక్క నిలబ పెట్టుకొని చూసేసుకుంది. ఏది మంచి మాట చూసుకుంటుంది. ఒక దారిలో ఫిలిప్పి 4:19 ఉంది, క్రీస్తు యేసునందు సమస్త మా దేవుని మహిమలో మీ ప్రతి అవసరత తీర్చేస్తాడు. ఆ కింద వచనంలో యెహోవా నా కాపరి నీకు ఏం కలగదు అంటుంది. ఏది ఉంచుకోవాలి? ఎంత సమస్య చూడండి ఒకసారి కట్టి. ఇప్పుడు ఆ స్త్రీవి ఆ బ్రదరు నువ్వే అయితే బయట రాజుగారు ఏ వాక్యం నాకు రక్షించేస్తారు? ఆ రెండింటిలో ఏది ఇచ్చేస్తారు నాకు? నాకెనపట్టలేదు మాట్లాడండి. ఫిలిప్పి 4:19 ఇచ్చేస్తారా? యెహోవా నా కాపరి నాకు ఏం కాదు మీ దగ్గర నుంచి తీసుకుంటారు. తెలివైనడు. ఆ అమ్మాయి రెండు పట్టుకొచ్చి అమాయకంగా, అన్నయ్య ఒకటి తీస్తే రెండు వచ్చాయి అన్నయ్య, మీరే ప్రార్థన చేసి ఏదో ఒకటి ఇవ్వండి. వాగ్దానం ఇచ్చేవాడు ఎవడరా? హాయ్ ఎవడు ఇప్పుడు ఆలివనియా? సిగ్గు లజ్జ ఉందా నీకు? పాస్టర్ ప్రార్థన చేస్తే వాగ్దానాలు పెద్దది వచ్చేతయా? ఏముంది అక్కడ బైబిల్లో? వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు అన్న విషయం నువ్వు తెలిస్తే నమ్మదగిన దేవుని దగ్గర ఉన్న వాగ్దానం నెరవేర్చడానికి సమర్థత కలిగిన వాడు ఆయన. నువ్వు ఎవరిని నమ్ముతున్నావు? వాగ్దానాలు నమ్ముతున్నావు తప్ప వాగ్దానం ఇచ్చేవాడు నమ్మటం లేదు. బిలీవ్ ఇన్ జీసస్, నాట్ ఆన్ స్క్రిప్చరల్ డాక్యుమెంట్ ఆర్ పేపర్. నువ్వు అర్థం చేసుకోవాల్సింది వాక్యము అనుగ్రహించిన దేవుని యొక్క కృప ఏంటంటే, బైబిల్ని ఒళ్ళో పెట్టేసుకుని తల కింద పెట్టేసుకుని నోట్లో పెట్టేసుకుని మింగేసి నెలలేసి చేసేస్తే నీకు వచ్చే జీతం కాదు. ఆ బైబిల్ని అనుసరించడానికి కావలసిన కృపనిచ్చే దేవుడు నాతో ఉన్నాడని నమ్మడం. ఎంతోమంది జీవితంలో బైబిల్ చేతితో పట్టుకున్న నీకు దేవుడు నీతో ఉన్నాడని నమ్ముతున్నావు లేదా? నువ్వు చేసే క్రియ వచ్చేటప్పుడు దేవుడు నీ దగ్గర బైబిల్లో లేదనే కదా నువ్వు చేస్తున్నావు పని. నీ ఇంట్లో లేడా దేవుడు? బైబిల్ రూపంలో నీ ఇంట్లో లేడా? నువ్వు అక్కడ రోడ్డు మీద మాట్లాడుతున్నప్పుడు నీ ఇంట్లో నుంచి దేవుడు చూడ్డా? నిన్ను ఆకాశం నుంచి నువ్వు చూడ్డా? ద ఓన్లీ వన్ బిలీఫ్ ఇస్ దేవునికి సంబంధం లేదు, ఇక్కడ నేనే. దేవుని మాట నీకు తెలిస్తే నీ బ్రతుకు ఎంత మారిపోద్దో చూసుకో ఒకసారి. నీ క్రియలు ఎలా మారిపోతాయి తెలుసా? నీ ఆలోచనలు ఎలా మారిపోతాయి తెలుసా? వెన్ గాడ్ ఈస్ విత్ మీ ద ప్రామిస్, ఆ వాగ్దానం నెరవేర్చే సమర్థుడు నాతో ఉన్నాడు. నాలో వాగ్దానం నెరవేరాలంటే దేవుడు నా నుంచి ఏమి ఎదురు చూస్తాడు అది నువ్వు ఆలోచించగలగాలి. అబ్రహాములో అది చూశాడు. నీ క్రియలు మారని జీవితం, నీ మాటలు మారని జీవితం, నీ పరిస్థితుల్లో నువ్వు దేవుని కొరకు నమ్మకత్వం లేని జీవితం, వాగ్దానాలు మాత్రం నెరవేర్చాలా? సంవత్సరానికి ఒక కాగితం తీస్తావు, ఈ పాస్టర్ దగ్గర ఒక కాగితం తీస్తావు, ఆ పాస్టర్ దగ్గర రోడ్డు తీస్తావు, ఈ పాస్టర్ దగ్గర రోడ్డు తీస్తావు. ఏది నెరవేర్చాలి? ముందు నీ నమ్మకం దేవుడి మీద పెట్టు, అప్పుడు ఈ కాగితాల్లో ఉన్నాయి నెరవేర్తాయి. నీ ఉద్దేశాలలో దేవునితో నీ విశ్వాస జీవితము ఎంత స్థాయి నమ్మకత్వం మీద ఆధారపడి ఉంది, అదే దేవుడు మన నుంచి ఎదురు చూస్తున్నాడు. మరొక మాట చూద్దాం. నేను నీకు ఈరోజు ఎన్ని విషయాలు నేర్చుకున్నాం? ఏమేంటి? కాపాడుతాడు. ఎప్పటి వరకు కాపాడుతాడు? మరణం వరకు, అంతం వరకు, ఆ దినం వరకు. శోధించబడుతున్న నాకు సహాయం చేస్తాడని. దేవుడు వాగ్దానం చేయటం మాత్రమే కాక దానిని నెరవేర్చగలిగేవాడని ఆయన మీద నా నమ్మకాన్ని పెట్టుకోబోతున్నానని. 4 విషయం చూద్దాం. 2 Timothy 3:15 నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నది ఎవరెవరైనా నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు వేటి యందు మీరు మీ పిల్లలు కొంచెం పెరిగిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా మీతో ఒక విషయాన్ని కోరుకుంటారు. సాధారణంగా నీ ఏజ్ ఎంత? హౌ ఓల్డ్ ఆర్ యూ? 10 ఓల్డ్. 10 సంవత్సరాల్లో ఉన్నటువంటి పిల్లడికి రుచులు తెలిసిపోతాయో తెలియవా? టేస్ట్లు తెలిస్తే తెలియవా? అందరూ వినండి, తెలిసిపోతే లేదా? 10 ఏళ్ళు పాటు ఈ ఎవరు తిన్నాడు? వాళ్ళ అమ్మ తిన్నాడు. రుచులు తెలిసిపోయిన తర్వాత ఈడు వచ్చి ఏమడుతుంటాడు? ఎవరికి ఇష్టమైంది? అన్ని వాళ్ళ అమ్మకి ఇష్టమైనవి పెట్టింది, ఆడికి ఇష్టమైనవి కాదు ఇప్పటి వరకు. కానీ ఈడు బయట ఏదో ఒకటి తింటాడు, ఫ్రెండ్స్ దగ్గర ఏదో ఒకటి తింటాడు, హోటల్లో ఏదో ఒకటి తింటాడు, ఈడొచ్చి ఎవరు అడుగుతాడు అలాగెందుకు చెయ్యి మమ్మీ అని అడుగుతాడు. వీడికి ఎవరు చెప్తారు ఈ టేస్ట్? ఇన్ని సంవత్సరాలు వీడికి ఒకే రుచి పెట్టినా వీడు రుచి పెరిగిన తర్వాత మరొక రుచి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇన్ని సంవత్సరాలు వాడి జీవితంలో ఏదైతే కోరిక కలిగి ఉన్నాడో అది గుర్తించి కడుపు నిండా పెట్టినా కూడా మళ్ళీ వాడు బాల్యము నుండి తెలుసుకున్న విషయాలను సైతం పక్కకు పెట్టి ఏదో కొత్తదనాన్ని తీసుకురావడానికే ప్రయత్నం చేస్తాడు. ఇంక మిడిల్ ఏజ్లోకి వచ్చాడండి, 12 నుంచి ఒక 20 వరకు వచ్చారనుకోండి, ఇంక అంతా బయట తిండే కదా, ఈరోజు కొంపలో తిండి ఉండదు కదా. అయితే ఆల్ఫా లేకపోతే ప్యారడైజ్ లేకపోతే ఇంకొక కంపెనీ, ఇంకొక కంపెనీ ఏమి కాకపోతే రోడ్డు మీదే అవి ఇవి తినేసి వచ్చేసి కడుపు నింపేసుకుంటాం, అన్ని ఫ్లేవర్స్ అలవాటు అయిపోయాయి. ఓకే ఫైన్, ఈయన ఏ అమెరికానో పంపించాం అనుకోండి, ఏ జపానో, ఒక 6 సంవత్సరాల తర్వాత వచ్చినప్పుడు ఏం తిని తింటాడు తెలుసా? ఆడ అమ్మ చిన్నప్పుడు ఏం పిడింది అది కొంచెం చేయమంటాడు. ఇప్పుడు అమ్మ ఆ పప్పు ఉండమ్మ చాలు, నీ చేత సారు ఉండమ్మ చాలు, ఆ తెల్లన్నం కొంచెం పెట్టుకొచ్చు పులిహార పెట్టమ్మ చాలు, ఈ ఎప్పుడు కోరికలు? ఇప్పుడు పెద్ద అయిపోయి దేశాలు దాటిపోయి పావులు జర్లు తిని అవన్నీ రుచి అరక్క మళ్ళీ అరక్క వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏం కోరుకుంటాడు? పాత అమ్మ చేతి రుచి ఇప్పుడు అర్థమవు. చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి తీసుకొచ్చి యెహోవా నాకు ఆపదే నాకు లేమే లేదా స్టీల్ బొచ్చి, దానికి గిఫ్ట్ స్టీల్ బొచ్చి, ఈ చిన్నపిల్లకి చప్పట్లు ఫోటోలు వెళ్ళిపోద్ది. అప్పటి నుంచి నేర్పిస్తామండి సండే స్కూల్, బాల్యం నుండి నేర్పించాలని ప్రయత్నం చేస్తాం. ఈ చిల్డ్రన్ క్యాంపులు తిప్పలన్నీ అవే, లక్షల లక్షలు ఖర్చు పెట్టడం, పిల్లల్ని ట్రైనింగ్ చేయడం, యాత్ర పెట్టేస్తాను వీళ్ళందరినీ, అందరినీ తీసుకెళ్లి పిల్లలందరినీ బాగు చేసేద్దామని మన ఆశ. భయపడతారా? 3 రోజులు మనం రుద్దేస్తే 362 రోజులు ఆ లోకంలో బుర్రలు రుద్దుతుంటే 3 రోజులు శుభ్రం చేస్తే సరిపడ్డా? కానీ ప్రయాస, ప్రభు కొరకు ఆలోచన, బాల్యం నుండి నేర్చుకుంటున్నాడు అటండి, చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నారంట. ఏం మార్పు వచ్చిందో మనలో? చిన్నప్పటి నుంచి చండీ స్కూలు, యూత్ రిట్రీట్లు, లేడీస్ రిట్రీట్లు, చర్చ్ కార్యక్రమాలు, ఏం మార్పు వచ్చిందో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే క్రైస్తవ విశ్వాసంలో వాళ్ళకి ఏమర్థం అవుద్ది? తిమోతిని పౌలు బలే వాయించేశాడండి, భయ్యా నీలోకి వచ్చినటువంటి లక్షణాలు మీ అమ్మలో నుంచి వచ్చాయి, మీ అమ్మలోకి వచ్చే లక్షణాలు ఆ లోయలో నుంచి వచ్చాయి, అంటే మీ అవ్వలో నుంచి వచ్చాయి. 3 జనరేషన్స్ నువ్వు చూసావు క్రైస్తవ జీవితం ఎలాగో నువ్వు నేర్చుకున్నావు, ఇప్పుడు నీ జీవితం ఎలాగ ఉండాలి తెలుసా? బాల్యం నుండి నువ్వు నేర్చుకునే విషయాలు ఎలా ఉండాలి తెలుసా? నీ లేఖనాలలో నుంచి నువ్వు నేర్చుకునే విషయాలు ఎలా ఉండాలి తెలుసా? ఇక్కడ చెప్పండి, 3 జనరేషన్లు ఉన్న క్రైస్టియన్స్ ఫ్యామిలీలో ఎవరు లేపండి? 3 జనరేషన్స్, మా తాతయ్య క్రైస్తవుడు, మా నాన్న క్రైస్తవుడు, నేను క్రైస్తవురాలి క్రైస్తవుడిని, ఎవరు ఉన్నాడా? ఉన్నారు, ఎత్తకండిలే. ఇప్పుడు నీ నుంచి ఈ మాట ఎదురు చూస్తే లేఖనాల వలన నువ్వు ఎలా ఉండాలి ఒకసారి చెప్పు నాకు, మళ్ళీ చదువు. పద్నాలుగు, క్రీస్తు యేసు నందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించినకు శక్తి కలిగిన పరిశుద్ధ లేఖనాలు. ఈ బాల్యం నుండి నువ్వు లేఖనాలు ఎరిగావా, బైబిల్ ఎరిగావా? నా పాయింట్ అర్థమైందా? లేఖనాలను ఎరిగారా, బైబిల్ ఎరిగారా? చిన్నప్పటి నుంచి బైబిల్ అంటే నీకు తెలుసా తెలీదా? తెలుసు అంతే. బైబిల్ ఎలాగుంటుంది అప్పుడు? ఎర్ర తొక్కుండేది పైన, చుట్టూ ఎర్రగా రాసి ఉండేది. కొద్ది రోజుల తర్వాత ఏమైంది? నల్ల కవర్ వచ్చింది, లోపల తెల్ల అక్షరాలు వచ్చాయి, అదే తెల్ల చుట్టూ తెలుపు వచ్చింది, గిడియన్స్ బైబిల్. ఈ మధ్య కాలంలో కొత్త రకాల బైబిల్స్ వచ్చాయి, రకరకాల అట్లు వచ్చాయి, లోపల ఏముందో తెలియదు, బైబిల్ లోపల ఏముందో తెలియదు. బైబిల్ అంటే ఏంటో తెలుసుకోవడం గురించి చెప్పలే నీకు. లేఖనాల ద్వారా విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించగలిగిన శక్తి నీలోకి వచ్చిందా? 3 తరాల తర్వాత తిమోతి నీకు వచ్చింది, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు అని చెప్తున్నాడు. మన విశ్వాసపు జనరేషన్లో మన హృదయంలో దేవుని యొక్క వాక్యము ద్వారా నిన్ను ఎలా ఉంచాలనుకుంటున్నాడో బైబిల్ ఎంత చెప్తుంది చూసావా? ఎలా ఉండాలి? ఆ రక్షణార్థమైన విశ్వాసం ద్వారా క్రీస్తు కొరకు బ్రతికే కోరిక వాక్యంలో నీకు ఉండేటప్పుడు నువ్వు ఎలా అనుభవిస్తున్నావు దాన్ని? హౌ రిచ్, హౌ బోల్డ్, హౌ ఎఫిషియంట్ యు ఆర్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అంత వాక్యాలు మన దగ్గర పెట్టుకుంటే, ఆ వాక్యమయ్యున్న దేవుడు నీతో ఉంటే, ఆ వాక్యమును ఎలాగా ఇప్పుడు పాప మాట్లాడుతా చెప్తాను అన్నా, సో ఫార్ ఐ డింట్ హ్యావ్ ఎనీ జీల్ టు బీ లైక్ దిస్ వర్డ్. నాకు అనిపించలేదు ఎందుకో, వచ్చామా లేదా, చర్చికి వచ్చామా లేదా, విన్నామా లేదా, దట్స్ ఆల్. బట్ నౌ ఐఎమ్ నాట్ లైక్ దట్. నాకు ఇప్పుడు అలా లేను, నా హార్ట్ మారింది. ఆ వర్డ్ నన్ను నేను ఎలా కరెక్ట్ చేసుకోవాలి? రక్షణార్థమైన దేవుని జ్ఞానమును శక్తి కలిగి పొందుకుంటానికి ఇప్పుడు వచ్చింది మైండ్. ఎన్ని సంవత్సరాలు ఏమొచ్చింది? విన్నావా లేదా? నేను వచ్చే మంగళవారం మళ్ళీ 15 నిమిషాలు మాట్లాడమని మొత్తం ఒక మనిషికి 5 నిమిషాలు చెప్పిన 60 నిమిషాలు అంటే ఆల్మోస్ట్ ఎన్ని ఎన్ని 5-10 నిమిషాలు చొప్పున అయితే 12 మంది అవుతారు. 12 మందిని మాట్లాడమంటానికి ఇప్పుడు మిమ్మల్ని రెడీ చేశారనుకోండి, ఇప్పుడు నెక్స్ట్ నుంచి వాక్యాలు ఎలాగంటారు చెప్పండి, జరిగి చెప్పండి. మా రాజుగారు రానన్నాడు మొన్న, ఇంటికి వచ్చి తీసుకొచ్చేస్తారు అలా డాషాలు వేస్తే. చెప్పండి ఎలాగంటారు ఇప్పుడు, ఏంటో అంటే రాజుగారినే తీసుకొచ్చేద్దాం మిమ్మల్ని వదులుతానా, ఇప్పుడు ఎలా వింటారు చెప్పండి? శ్రద్ధగా వింటారా, చెప్పడం కోసం వింటారా? చెప్పడం కోసం సీడీ వాళ్ళకైతే వాక్యం అక్కర్లే, సీడీలు చాలు, నాకు పట్టుకెళ్ళండి, కంటతో పెట్టి వచ్చి అప్పు చెప్పండి, ఇంకో ఆలు గ్రీన్ తయారవుతారు అంతే. నువ్వు తయారవు, నిన్ను దేవుడు నిన్నుగా తయారు చేయడానికి వాక్యం ఇచ్చాడు, నువ్వు నీలో ఆయన ఏమై ఉండాలో చూపడానికి వాక్యం ఇచ్చాడు, నీ ద్వారా ఆయన ఎలా ఏమి చూపించాలనుకుంటున్నాడో, చెప్పాలనుకుంటున్నాడో, చెయ్యాలనుకుంటున్నాడో, అందుకు ఆయన నీ దగ్గరికి వచ్చాడు. లోకంలో కోట్ల మంది ప్రజలు రోడ్ల మీద వాళ్ళకి నచ్చిన పద్ధతుల్లో బ్రతుకుతుంటే నిన్ను 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 ఎంచుకున్నాడంటే అర్థమేటో తెలుసా? పోరంబోకులాగా లోకంలో ఇష్టం వచ్చినట్లుగా నువ్వు బ్రతకాలని కాదు, పౌరుషంగా ప్రభు కొరకు బ్రతకాలని, పౌరుషంగా ప్రభుకు సాక్ష్యమై ఉండాలని, ప్రభు లేఖనాలను ద్వారా నువ్వు చూపించాలి క్రీస్తునని. ఇది దేవుని కోరిక, ఇది సంకల్పం, ఆయన ఉద్దేశం, ఆయన చిత్తం. ఎప్పటికీ నువ్వు రూపాంతరం చెందకపోతే ఆ లేఖనాలు నిన్ను ఏం చేస్తాయి? బైబిల్ లాగా ఉండిపోతాయి. ద బైబిల్ అనేది శక్తి కలిగిన పొటెన్షియల్ గా ప్రపంచంలో మేధావులు. ఈరోజు మా జీవితాలలో మేము ఎందుకు ఆసక్తి కలిగి ఉన్నామనంటే బైబిల్ వల్లనే చెప్తున్నారు. కారణం ఏంటో తెలుసా? దట్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుడు దేవుని మాట. ఇప్పటికీ ఆ లేఖనాలు నీ హృదయంలో మార్చడానికి అవకాశం ఇవ్వట్లేదంటే, నీ లైఫ్ లో కనీసం కదల్చలేకపోతున్నాయి అంటే, నీ బ్రతుకులో దేవుని కొరకు ఒక సాక్ష్యతరాన్ని సిద్ధపరచలేకపోతున్నాయి అంటే, ఖచ్చితంగా లేఖనాల విషయంలో నీకేమి లేదు, ఆ జ్ఞానాన్ని సంపాదించుకునే ఆసక్తి లేదు. ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నన్ను దేవుడు ఎందుకు కోరుకున్నాడో తెలుసా? ఆ లేఖనాలలో ఉన్న ఆ సంపూర్ణ శక్తి, దేవుడు నన్ను నిలబెట్టి నన్ను సంపూర్ణంగా చేయాలని ఆయన ఆలోచిస్తున్నాడు. ఇంకొక మాట చూసి ముగిద్దాం. అపొస్తలుల 20:32, Acts 20:32. అపొస్తల కార్యాలు 20:32. ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమును మిమ్మల్ని అప్పగించుచున్నాను, ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయటకును, పరిశుద్ధపరచబడిన వారందరూ స్వాస్థ్యమును అనుగ్రహించుటకును. దేవుని యొక్క శక్తి ఎక్కడెక్కడ ఉందో చూడండి. ఇప్పుడు ఎవరికి అప్పగించేస్తున్నాడు పౌలు? ఎవరికి అప్పగిస్తున్నానని చెప్తున్నాడు మీకు? కృపా, చదవండి మళ్ళీ. ఇప్పుడు దేవునికి ఆయన కృపా వాక్యమునకును. నౌ ఐ సరెండర్ యూ టు గాడ్ అండ్ ద స్క్రిప్చర్స్. బైబిల్లో ఉన్న మాటలకి దేవునికి మిమ్మల్ని వదిలేస్తున్నాను, తీసుకెళ్ళండి, మిమ్మల్ని అప్పగించేస్తున్నాను అని చెప్పాడు. ఎందుకు అప్పగిస్తున్నాడు? దానివల్ల దేవుడు ఏం చేయగలడట? చూడండి, ఆయన మీకు క్షేమమును అభివృద్ధిని ఇవ్వగలడు. నెక్స్ట్, పరిశుద్ధపరచబడే వారు ఇంతవరకు పరలోకంలో ఉన్న వాళ్ళందరితో పాటు నీకు ఏమిస్తాడు? స్వాస్థ్యం ఇస్తాడు, ఇన్హెరిటెన్స్. ఎందుకు ఇస్తాడో తెలుసా? నీ గురించి ఆయన ఎందుకు ఇవ్వాలో తెలుసా? ఎందుకు ఇస్తాడో తెలుసా? మేము ఒకసారి గుడికి వెళ్లాల్సి వచ్చింది గుండు కొట్టించుకోవడానికి, కొండ మీదకి. 7 కొండలు ఎక్కాం. ఎమ్మెల్యే లెటర్ పట్టుకెళ్ళాను, ఎమ్మెల్యే లెటర్. అందరూ ఎత్తుతున్నారు లాడ్జీల కోసం లైన్లో. నేను తిన్నగా లెటర్ తీసుకుని, మీరు ఎక్కడే ఉండండి, నేను రూమ్ తాళాలు తీసుకొస్తానని వెళ్ళాను. లెటర్లో టేబుల్ మీద పెట్టాను. వెంటనే ఆయన చూసి, సార్ ఎన్ని రూమ్స్ కావాలి సార్ అన్నాడు. 3 అన్నాను. వెంటనే కాగితం రాసి ఇచ్చేసాడు, 30 రూపాయలు తీసుకున్నాడు, డబ్బులు ఇచ్చాడు. అందరూ లైన్లో నుంచున్నారు. మనం 3 రూమ్స్ పట్టుకుని బయటకు వస్తున్నాం, మనకి ఎలా ఉంటుంది చెప్పండి? నా చేతిలో 5 ఏంటి? ఎమ్మెల్యే లెటర్. అక్కడ ఎమ్మెల్యే లెటర్ ఎవరి దగ్గర? దేవుడి దగ్గర. నా రికమెండేషన్ ఎవరు? ఎమ్మెల్యే. నేను స్థానం సంపాదించాను. నేను నీకు బాప్తిజం సర్టిఫికెట్ ఇచ్చినా నువ్వు పర్లోకం వెళ్ళావు. నీ పెళ్లి సర్టిఫికెట్ నేను ఇచ్చినా నువ్వు వెళ్ళావు. చచ్చిపోయినప్పుడు గోతుల తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ఉన్న నేనే నీకు మట్టి వేసినా నువ్వు వెళ్ళావు. ఎందుకో తెలుసా? నో రికమెండేషన్ ఇన్ గాడ్. వాళ్ళకుంది, ఎక్కడ లేదు. అక్కడికి వెళ్ళడానికట ఆ వాక్యం ఉంది చూసావా? ఆ లెటర్ను చూసారా? ఆ లెటరు వాళ్ళని నాకు ఆ దారిచ్చింది, నాకు అది పొందుకునేలాగిచ్చింది, ఆ స్వాస్యం కలుగు చేసింది. ఇక్కడ దేవుని యొక్క మాట మీకు ఏం చేస్తుందో తెలుసా? స్వాస్యము కలుగు చేస్తా అంటే పరలోకంలో ఉన్న తండ్రి యొక్క ఆస్తిలో ఒక స్వాస్యపు భాగాన్ని, ఒక పోర్షన్ని, ఒక రేషియోని, ఒక ప్లేస్ని నీకు తీసుకొచ్చి ఇచ్చి పెడతాడట. దేనిని బట్టి? ద వర్డ్, ఆయన మాటను బట్టి. నువ్వు వచ్చావు కాబట్టి, ఆ మాట వాగ్దానం కాబట్టి ఆయన నీకేం చేస్తాడు ఇప్పుడు తీసుకొచ్చి? అక్కడ స్థానం నీకు ఇచ్చేస్తాడంట. ఏది కావాలి నీకు? ఇక్కడ స్థానం, అక్కడ స్థానం. బయట రికమెండేషన్స్ పద్ధతులు ఏదో లెటర్కు ఉంటాయి. ఇక్కడున్న ఒకే ఒక రికమెండేషన్ ఏంటో తెలుసా? ఆయన వాక్యము. ఆయన వాక్యానికి నిన్ను నువ్వు అప్పగించుకుంటే నీ బ్రతుకులో అద్భుతాలు, ఆశ్చర్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, విడుదలలు వచ్చినా రాకపోయినా, ఇఫ్ యు బిలీవ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని మాటనే గనక నువ్వు నమ్మితే, మనుషులు ప్రపంచమంతా నిన్ను విడిచిపెట్టినా నువ్వు దేవుని వాక్యాన్నే నమ్మితే, మనుషులే కాదు పరిస్థితులే కాదు నీ బ్రతుకుల ఆశీర్వాదాలు పోయినా నువ్వు దేవుని వాక్యానికే నిన్ను నువ్వు అప్పగించుకుంటే, సమస్త నాశనము భూమి మీద జరిగినా పరలోకంలో స్వాస్యం మాత్రం నీకు దొరుకుతుంది. ఎందుకో తెలుసా? నువ్వు దేన్ని నమ్మావు? కృపావాక్యానికి అప్పగించుకున్నావు. దేవుడు నిన్ను రెండు రకాల సాక్ష్యాలు ఇస్తాడు. ఒకటి, ఆయన ఎదుట నిలబెట్టడానికి శక్తి. రెండు, పరలోకంలో దేవదూతలతో పాటు ఆ పరిశుద్ధులతో పాటు నీకు స్వాస్యం కూడా ఇస్తాడు. ఇప్పుడు దేవుడు నీకు ఎందుకు కావాలి? ఒకసారి నీ హృదయాన్ని అడుకో. ఎందుకు కావాలి? ఇంకా భూమి మీద, ఇంకా భూమి మీద ఉన్న విషయాలలో ప్రభువా నా కొడుకును పాస్ చేయి, ప్రభువా నా కూతురికి మంచి సాఫ్ట్వేర్ అల్లుడినివ్వు, ప్రభువా నాకు పెళ్ళవలేదు మంచి మొగుడిని తీసుకురా, ప్రభువా ప్రమోషన్ రావట్లేదు ఎలాగో ప్రమోషన్ ఇవ్వు, ప్రభువా నాకు ఉద్యోగం లేదు ఉద్యోగం ఇవ్వు, ప్రభువా ఇంకేదైనా కావాలని అడుగుతావా? ప్రభువా అన్నిటికంటే విలువైన నీతో పాటే నన్ను బ్రతకడం నాకు నేర్పించని అడుగుతావా? ప్రార్థన చేద్దాం.